ഞാൻ ആത്മീയ ബന്ധം തരാം. ഗൊല്ലാല മാമുടയാട പുണ്യക്ഷേത്രമാണ് വിശേഷം. ഈ ഗൊല്ലാല മാമുടയാളിലോ చాలా പ്രസിദ്ധമായ ദേവാലയങ്ങൾ ഉണ്ടായി. ഗ്രാമം ചിന്നതായപ്പോഴേക്കും చాలా പ്രസിദ്ധമായ ദേവാലയങ്ങൾ ഉണ്ടായി. ഒന്നോ ഭദ്രാചലം, నా సర్కార్ జిల్లాలో ఇది భద్రాచలం లాంటిది. ప్రసిద్ధమైనటువంటి గ్రామాలు రెండో భద్రాచలం రామాలయం ప్రసిద్ధి, తర్వాత శివాలయం కూడా ప్రసిద్ధమైన ఆలయం ఉంది, అమ్మవారి ఆలయం ఉంది, అన్ని దేవాలయాలు ఉన్నాయి. కాంచీపురంలో అన్ని దేవాలయాలు ఎలా ఉన్నాయో ఇక్కడ శివక్షేత్రం, విష్ణుక్షేత్రం చాలా ప్రసిద్ధమైన దేవాలయాలు ఉన్నాయి. ఈ గొల్లమావడాలో పూర్వీకులు చాలా డబ్బు వెచ్చించి పెద్ద పెద్ద ఆలయాలు నిర్మించారు. సూర్యనారాయణమూర్తికి ఇంత ఇంత దేవాలయాలు నిర్మించారంటే నేను ఆనందించానని నేత్రానందం. ప్రత్యక్ష దైవం మనకి సూర్యుడు రోజు కనిపించే ప్రత్యక్ష దైవం, కళ్ళకు కనిపించే ప్రత్యక్ష దైవం. నేను ఎంతవరకు శ్రీకాకుళం జిల్లాలో అరసగిల్లని ఉంటుంది, అక్కడ సూర్యనారాయణమూర్తి దేవాలయం ఉంది. ఇంతవరకు నేను సూర్యనారాయణమూర్తి దేవాలయాలు చూడలేదు. ఇదే ప్రథమం. ప్రత్యేకంగా సూర్యనారాయణమూర్తికి కేటాయించిన దేవాలయం ఇక్కడే చూశాను. తర్వాత అరసగిల్ల, శ్రీకాకుళం జిల్లా అరసగిల్లలో సూర్యనారాయణమూర్తి దేవాలయం. భగవద్గీతలో భగవంతుడు స్వామివారు వాసుదేవ స్వామివారు ఏం చెప్పారంటే, మొదట నీకు చెబుతున్నటువంటి ఈ గీతాశాస్త్రం మొట్టమొదట సూర్యుడికి చెప్పాను. ఇలా కొత్తగా చెప్పటం లేదు, నువ్వు కొత్త వాళ్ళు ఏం కాదు, పౌర్ణమికి వస్తూనే ఉన్నా. మొట్టమొదటి ఈ భగవద్గీత శాస్త్రం నేను మొట్టమొదట సూర్యుడికి ఉపదేశించాను. అటువంటి సూర్యనారాయణమూర్తి దేవాలయానికి మనం ఈరోజు వచ్చాం. సూర్యనారాయణమూర్తి ఆరోగ్య ప్రదాత, ప్రత్యక్ష దైవం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమని చెప్పారంటే, భగవంతుడు ఉన్నాడు అని కానీ లేడు అని కానీ సైన్స్ చెప్పలేదు. అంటే సైన్స్కి అందని విషయం, మన ఇంద్రియాలకు అందని విషయాలు చాలా ఉన్నాయి, మన మనస్సుకి అందని విషయాలు చాలా ఉన్నాయి, మన బుద్ధికి అందని విషయాలు చాలా ఉన్నాయి. అలాగే భగవంతుడి గురించి సైన్స్కి అందదు. సైన్స్ ఉన్నాడు అని చెప్పలేదు, భగవంతుడు లేడని చెప్పలేదు. ఎవరైనా సైన్స్ చదువుకుని భగవంతుడు లేడని చెప్తే వాళ్ళకి అసలు సైన్స్ గురించే తెలియదు అని అర్థమని ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పాడు. ఏమిటంటే చాలామంది సైంటిస్టులు ఏమంటారంటే, అది గోళం కదా, సూర్యుడు గోళం కదా అంటారు. అది కాదు, మన శరీరం మట్టితో ఎలా తయారు చేయదు, సూర్యనారాయణమూర్తి యొక్క దేహం అగ్నితో తయారు చేయదు. సూర్యుడు ఒక వ్యక్తి కాకపోతే, సూర్యుడు ఒక ఇండివిజువల్ కాకపోతే, నేను మొట్టమొదటిలో సూర్యనారాయణమూర్తికే భగవద్గీతను ఉపదేశించాను. మీకు మొట్టమొదటిసారిగా చెప్పటం లేదు, మొట్టమొదటి సూర్యుడికి ఉపదేశించాను. కానీ ఆ పరంపరలో సూర్యుడు మరొకడికి ఉపదేశించాడు. ఆ పరంపరలో కాలప్రవాహంలో ఈ శాస్త్రం అంతా మరుగున పడిపోయింది. కాబట్టి మీకు మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తున్నాను, మళ్ళీ మీకు బోధిస్తున్నాను ఈ భగవద్గీత అని భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. అంటే దాన్ని బట్టి సూర్యనారాయణమూర్తి కూడా అర్జునుడు లేదో ఒక వ్యక్తి, లేదో ఒక దేవతా స్వరూపుడు. మనకున్న దేవతల్లో సూర్యనారాయణమూర్తి కూడా ఒక దేవతా స్వరూపుడు కిందే చెప్పాలి. రామాయణంలో ఆదిత్య హృదయం చెప్పబడింది. ఆరోగ్యం తక్కువ ఉన్నవాళ్ళు, ఎక్కువ అనారోగ్యంతో బాధపడేవాళ్ళు ఆదిత్య హృదయాన్ని అనుజనం పారాయణం చేస్తే ఆరోగ్యం బాగుపడుతుంది ఒక ప్రతీతి, ఒక నమ్మకం. ఆదిత్యుడంటే సూర్యుడు. ఆదిత్యుడు యొక్క స్తోత్రం గురించి అగస్త్యుడు కవి బోధించాడు ఆదిత్య హృదయం. అది మీకు రామాయణంలో కనిపిస్తుంది. సత్యం ఒకటి మన హృదయంలో ఉంది, కానీ మా ఎక్కడ ఉందంటే, ఉన్నది ఆత్మ, లేనిది దేహం. కానీ మనం దేహం ఉందనుకుంటున్నాం, ఆత్మ లేదనుకుంటున్నాం, ఇదే మాయ. ఉన్నది ఆత్మ, లేనిది దేహం. కానీ మనం ఏమనుకుంటున్నాం అంటే, లేనిది ఆత్మ, ఉన్నది దేహము అని అనుకుంటున్నాం. ఇక్కడే ఉంది, అది మన అవగాహనలో ఉన్న లోపం అంతా ఇక్కడ ఉంది. ఆత్మకు మరొక పేరు సత్యం, పారమార్థిక సత్యం, కాలాతీతమైనది, అనేది ప్రకృతికి అతీతమైనది. సిద్ధికు, నాకు, సృష్టికి, దేవతలకి, అందరికీ ఆధారంగా ఉన్నది సత్యం. ఈ ప్రపంచానికి ఆధారంగా ఉన్నది సత్యమే. ఈ ప్రపంచానికి ఆధారంగా ఉన్నది సత్యమే కాబట్టి ప్రపంచం లేనిదైనా ఆధారంగా ఉన్నది సత్యం కాబట్టి ఉన్న దాని వలె కనిపిస్తాం. ఆ సత్య సాక్షాత్కారమే నా జీవిత గమ్యము, బాపూజీ చెప్పారు. అయితే ఆ సత్యం హృదయంలో ఉండి అంతర్యాముగా ఉన్నాడు ఈశ్వరుడు, అందరి హృదయాల్లో ఉన్నాడు ఈశ్వరుడు. ఆ సత్యాన్ని కొంతమంది ఈశ్వరుడు అని అంటారు, ఆ అంతర్యామిగా ఉన్న ఈశ్వరుణ్ణి నేను మిమ్మల్ని ఎంత స్పష్టంగా చూస్తున్నాను, మీరు నన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నారు. అంతర్యామిగా ఉన్న ఈశ్వరుని ముఖాముఖిగా దర్శించడమే నా జీవిత గమ్యము అని బాపూజీ అన్నారు. గమ్యము సత్యం, ఆ దాన్ని ఆ సత్యాన్ని అనుభవంలోకి తెచ్చిపోవడానికి అహింస సిద్ధాంతం. ఆ హృదయంలో ఉన్న సత్యాన్ని హింస ద్వారా నేను గోచరింపజేసుకోలేను. సత్య సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం, దైవ సాక్షాత్కారం హింస ద్వారా మటుకది నాకు గోచరం కాదు. అహింసా సిద్ధాంతం ప్రకారమే ఆ హృదయంలో ఉన్న సత్యం నాకు గోచరం అవుతుంది. కాబట్టి గమ్యము సత్యము, ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి మార్గం అహింస. ఇది గాంధీజీ చెప్పింది. ఒకటి, మీరు సమాజంలో రెండు లోపం ఎక్కువగా ఉన్నాయి. రెండు ఎక్కడ చూసినా ఏ ప్రాంతానికి వెళ్ళినా రెండు లోపం, రెండు విషయాలు లోపం ఎక్కువగా ఉన్నాయి. జనరల్గా ఈ రెండు ఎక్కడో కానీ కనిపించకుండా, ఒకటి త్యాగము, రెండు సహనం. సమాజంలో మీకు ఎక్కడ త్యాగం కనిపించకుండా, తప్పు బహు తప్పు. రెండు సహనం అసలు కనిపించకుండా, అందరికీ ఉడుకుమొత్తనం. మాట్లాడితే కోపం, కూర్చోమంటే కోపం, ఉంచోమంటే కోపం. అసలు సమాజంలో సహనం లేదు, త్యాగము లేదు. త్యాగి కాని వాడు కానీ గీత అర్థం కాదని రామకృష్ణ పరమహంస చెప్పేవాడు. గీత యొక్క తాత్పర్యం మనిషి త్యాగం చేయటమే, మనిషికి త్యాగం నేర్పడమే గీత యొక్క తాత్పర్యం అని రామకృష్ణుడు చెప్పాడు. అది చేత మనకి సాధనలో కఠోరమైన నియమం, సజ్జన సాంగత్యం, ఆహార నియమం చాలా ముఖ్యం. గాంధీజీ ఆహార నియమంలో ఎప్పుడూ ఎవరితోటి రాజీ పడలేదు. భారతదేశ స్వాతంత్ర సమరంలో లార్డ్ ఫ్రెడెరిక్ లారెన్స్ అని ఇంగ్లాండ్ ఒక ప్రముఖుడు, మన ఇండియాకి రాయబారాలు ఇచ్చేవాడు, గాంధీ గారితో కూడా మంత్రాలు జరిపేవాడు ఫ్రెడెరిక్ లారెన్స్ అని. గాంధీజీ నమ్మిన సిద్ధాంతాలతోటి ఆయన చోట ఏ మానవుడు రాజీ పడలేడు. ఏదైనా వ్యవహార విషయంలో కొంచెం అడ్జస్ట్ అవుతాడు, కానీ అహింస సిద్ధాంతంలో, సత్య సాక్షాత్కారంలో భగవంతుడనే వాడు అక్కడ ఉన్నాడనే విశ్వాసంలో ఆయన ఎవరితోటి జీవితంలో రాజీ పడలేదని ప్రతి క్లారెన్స్ చెప్పాడు ఇంగ్లాండ్లో. ఆహార నియమంలో గాంధీజీ మనకు ఆదర్శం, భగవంతుడితో వివిక్త సేవి, లగ్వాసి, లఘు ఆశి, ఏకాంతవాసం జీవితంలో ఎంతో కొంత అవసరం. ఎప్పుడూ 10 మందితో కలిసి ఉంటాం కాదు, కనీసం రోజో గంటైన ఏకాంతవాసం చేయటం మంచి. వివిక్త సేవి, లగ్వాసి, లఘు ఆశి. భగవంతుడు చెప్తున్నాడు సోమవారం భోజనం కనుక మీరు అతిగా తీసుకుంటే బద్ధకం పెరుగుతుంది, తమోగుణం పెరుగుతుంది, నిద్ర మొత్తం వస్తుంది, శరీరం బరువుగా ఉంటుంది, మనస్సు బరువుగా ఉంటుంది, మనస్సు బాహ్యముఖానికి వచ్చేస్తూ ఉంటుంది అని చెప్పి మితాహారం, యుక్తాహారం, ఎంతవరకు ఆహారం అవసరమో అంతవరకే తీసుకోవాలని అతి పనికి రాదు. వివిక్త శేని, లగ్వాసి, లఘు భోజనం, తగుమాత్రంగా భోజనం చేయాలి, కానీ అతిగా భోజనం చేస్తే యోగం సిద్ధించదు. తర్వాత 24 గంటలు జనంతో కలిసి ఉండాలని అనుకోకూడదు. రోజు గంటలు 2 గంటలు ఏకాంతవాసం అవసరం. యత వాక్కాయ మానస, వాక్కు కాయము మనస్సు, వాటిని జాగ్రత్తగా నియమించుకో. గాంధీ గారికి ఈ శ్లోకం చాలా ఫేవరెట్ శ్లోకం. నీకు శరీరం ఉంది, మాట ఉంది, నువ్వు మూగవాడు కాదు, మాట ఉంది, మనస్సు ఉంది, శరీరం ఉంది. యత వాక్కాయ మానస, వాక్కు కార్యము మనస్సు, ఈ మూడాటిలో నియమించడం నేర్చుకో. ఈ మూడాటిని మించి నియమించుకోవడం నేర్చుకోకపోతే అంతర్యాముగా ఉన్న నారాయణుడు నీకు గోచరము కాదు. అసలు శరీరం ఎందుకు వచ్చింది? శరీరం యొక్క ప్రయోజనం ఏమిటి? అసలు మనస్సు యొక్క ప్రయోజనం ఏమిటి? వాక్కు యొక్క ప్రయోజనం ఏమిటి? నువ్వు సత్య సాక్షాత్కారానికి వాక్కుని, శరీరాన్ని, మనస్సుని మాక్సిమం ఉపయోగించుకోవడానికి తప్పించేవాడికి ప్రయోజనం ఏమి లేదు. కేవలం అన్నం తింటాం, బట్ట కట్టుకోవడానికి కాదు ఇక్కడికి వస్తా. ఈ మూడాటిని జాగ్రత్తగా ఉపయోగించుకుని హృదయంలో అంతర్యామగా ఉన్న నారాయణుడు, జీవభూతికి ఆధారంగా ఉన్న నారాయణుడు డైరెక్ట్గా ఆ నారాయణుడు దర్శనం చేయాలి. జీవకోటికి ఆధారంగా ఉన్నవాడిని నారాయణుడు అని అంటారు. అందరినీ ఆకర్షించేవాడినే కృష్ణుడు అని అంటారు. అందరినీ రమింపజేసేవాడిని, అందరినీ సంతోషపెట్టేవాడిని రాముడు అని అంటారు. ఇది దళదాండి లేడని సందేహం వలదు. చక్రి అంటే అంతా వ్యాపించిన వాడిని విష్ణువు అని అంటారు. అంటే నారాయణుడు అంటే మన అందరికీ అంతర్యామగా ఉన్నవాడు, మన హృదయంలో ఉన్నాడు. మీకు సాధనలో సక్సెస్ అవ్వాలంటే, మీరందరూ అభివృద్ధిలోకి రావాలంటే, ఇప్పుడే ఎక్కడే ఈ జీవితంలోనే మీకు మోక్షం కావాలంటే వైకుంఠంలో ఉన్న నారాయణని తీసుకొచ్చి నీ జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే నీ హృదయంలో నారాయణుడు మీకు స్వరూపంగా వ్యక్తమవుతాడు. నారాయణుడు ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు అంటే మీరు కోటి జన్మలిచ్చిన నారాయణ స్వరూపం మీరు పొందలేదు. ఎక్కడో ఉన్న నారాయణుడు మన జీవితంలో ఒక భాగం అవ్వాలి. ఆయన మాట మనం వినాలి. ఆయన మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. నారాయణని కేవలం ఏదో ఒక లోకాలకో వైకుంఠానికో పరిమితం చేయకూడదు. మన జీవితంలో ఒక భాగస్వామి అవ్వాలి. మన జీవితాన్ని నడపాలి. మన జీవితాన్ని నడిపేది మన అజ్ఞానం కాదు, నారాయణుడే మనకి డ్రైవర్గా ఉండి మన జీవితాన్ని నడపాలి. మన జీవితంలో ఒక భాగం అవ్వాలి. ఆయన ఎక్కడ నేను ఎక్కడున్నాను, నేను దొరల మావిడాడిలో ఉన్నాను, ఆయన వైకుంఠంలో ఉన్నాడంటే సరిపోదు. ఆ వైకుంఠంలో నారాయణని మన దైనందిన జీవితంలో స్మరించుకుంటూ ఆయన మన అనుభవంలోకి తెచ్చుకోవాలి. నారాయణుడు అదే జీవిత బంధువు. మనం ఎక్కడో ఉన్నాం, ఆయన ఎక్కడో ఉన్నాడు, ఎలా అనుకుంటా అంటే కోటి జన్మలు వచ్చినాయి ఇలాగే ఉంటాం. నీకు వాక్కు తెలుస్తాను, మాటని జాగ్రత్తగా ఉపయోగించుకో, శరీరాన్ని జాగ్రత్త, సత్యాన్వేషణకి జాగ్రత్తగా ఉపయోగించుకో, శరీరాన్ని మనస్సును కూడా జాగ్రత్తగా ఉపయోగించుకో. నేను పాడు చేశాను నీ మనస్సే, నేను అభివృద్ధిలోకి తీసుకొచ్చినా నీ మనస్సే, రహస్యంతో మనస్సులో ఉండి ఆ మనస్సును జాగ్రత్తగా నియమించుకో. నువ్వు అభివృద్ధిలోకి వచ్చినా నీ మనస్సే కారణం, నువ్వు పతనమైనా నీ మనస్సే కారణం, మాయంతా మనస్సులో ఉంది. అంచేత మనస్సును జాగ్రత్తగా ఉపయోగించుకుంటేనే కానీ మనోమూలంలో ఉన్న నారాయణుడు మనకు వ్యక్తం కాదు. ధ్యానయోగ పరో నిత్యం జపధ్యానమని విడిచిపెట్టదు నీ జీవితంలో. వైరాగ్యాన్ని ఆశ్రయించు. నిత్యము యోగాన్ని ధ్యానం చేస్తూ నువ్వు వైరాగ్యాన్ని ఆశ్రయించి ఉండాలి. వైరాగ్యాన్ని నిరంతరం ఆశ్రయించని భగవంతుడు చెప్పడానికి కారణం ఏంటంటే, జపము చేసినా ధ్యానము చేసినా సాధన చేసినా ఇన్ని చేసినా మన మనస్సు బాధ్యముఖానికి ఉండిపోవడానికి కారణం ఏంటంటే ఉండవలసినంత వైరాగ్యం మనకు లేదు. మందులు వాడినా మీకు రోగం తగ్గటం లేదంటే మీ శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంది. రోగ నిరోధక శక్తి ఎంతో కొంత ఉంటే మీరు వాడిన మందులు బాగా పనిచేస్తాయి. అలాగే మీ సాధన ఎందుకు సఫలం అవటం లేదంటే, వైరాగ్యం ఉండవలసినంత వైరాగ్యం మనకు లేదు. ఉండవలసినంత వైరాగ్యం ఉంటే మన జప ధ్యానములు మనకు ఫలితాన్ని ఇస్తాయి, సఫలము ఉంటాయి అని భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. నేను నా దేహం అంటున్నావు, నా శరీరం నా శరీరం అనే ప్రతి ఊరు ఎదురు తిరుగుతున్నావు. భగవాన్ ఏమంటున్నారంటే నీకు శరీరం ఉంటుందా, నా శరీరం నా శరీరం అని అన్ని చోట్ల నువ్వు ఎదురు తిరుగుతున్నా. ఇంకా నీకు వాడక ఈ రెండు వాడకనో, నేను నా దేహం, నేను నా శరీరం, నేను నా శరీరం, ఇదే రెండు వాడకం. నీ వాడకం ఎక్కువైతే నీళ్ళ వాడకం కంటే ఎక్కువైతే నీ వాడకం. నేను నా శరీరం, నేను నా శరీరం, ఈ రెండు ఎక్కువ వాడుతున్నావు. ఆ రెండుకి సంబంధం ఏమిటి? ఆ రెండుకి నేను అంటున్నావు, దేహం అంటున్నావు. ఆ నేనికి దేహానికి సంబంధం ఏమిటి? దేహం జడం, నేనని దేహం అనదు, ఈ గోడ నేను అనదు. జడం అంటే ఏ వస్తువుకైతే తాను ఉన్నానన్న సంగతి తానకి తెలియదు జడం. ఈ దేహము నేను అని అనదు. శ్మశానానికి దేహాన్ని తీసుకెళ్తంటే ఎందుకు నన్ను తీసుకెళ్తున్నారని అడగదు. ఎంచదండి, దేహానికి తాను ఉన్నానన్న సంగతి తానకి తెలియదు. నేను వేరు, దేహం వేరు. నేను దేహము అని అంటున్నావు. మరణించిన తర్వాత మాకు అటెన్షన్, ఇప్పుడే మూడవస్థలో, స్వప్నావస్థలో, జాగ్రత్త అవస్థలో, గాఢ నిద్ర అవస్థలో, నిద్రావస్థలో నీ దేహం నీకు కనిపించడం లేదు. మరణానంతరం నీ దేహం ఎలాగా నీకు కనపడదు. గాఢ నిద్రలో కూడా నీ దేహం నీకు కనిపించడం లేదు. గాఢ నిద్రలో దేహానికి నీకు ఎక్కి సంబంధం లేదు. అంటే నీ నిద్ర కూడా చావుతోడు సమానం. ఈ రోజు పగలకి, రేపు పగలకి, ఈ రాత్రి ఎటువంటిదో, ఈ జన్మకి, రాబోయే జన్మకి మరణం అటువంటిది. అంటే నీకు గాఢ నిద్రలో కూడా నీ దేహం గురించి ఏమి తెలియదు నీకు. కానీ నీ ఉన్నావు, నిద్రలో నువ్వు ఉన్నావు. నీకు దేహం ఉండని సంగతి నీకు తెలియదు, ప్రపంచం ఉండని సంగతి నీకు తెలియదు. నిద్రలో మానవుడు ఎలా ఉంటాడంటే బాడీ లెస్, మైండ్ లెస్, గాడ్ లెస్, వరల్డ్ లెస్, అన్ని లెస్లే. నిద్రలో నాకు దేహం ఉందని నీకు తెలియదు, గొడవల మావిడాడు ఉందని తెలియదు. హిందువులు మేము హిందువులు అని, క్రైస్తవుడు మేము క్రైస్తవుడు అని, మహమ్మదీయులు మేము మహమ్మదీయులు అనే తెలియదు గాఢ నిద్రలో. లేకపోతే మేము భారతీయులు, మేము అమెరికన్స్, మేము రష్యన్స్ అని కూడా గాఢ నిద్రలో ఏమీ తెలియదు. అక్కడికి జాగ్రత్తగా వస్తారో అక్కడికి ఎదిగి వెళ్ళాలి. అది సాధన యొక్క గమ్యం. సోదర మహాశయ గారు, కొంతమంది హిందూ మతం, కొంతమంది మానవీయ మతం, కొంతమంది క్రైస్తవ మతం. ఈ మతం అంటే అసలు నిజమైన మతం ఏంటంటే, ఈ మతాల పేరు మీద, కులాల పేరు మీద ఒక మనిషికి ఇంకో మనిషికి దూరం అవ్వకూడదు. ఇవన్నీ మనస్సు కల్పించిన గొడవ. నిజమైన మతం ఏంటంటే, నా హృదయంలో అంతర్యామంగా ఉన్న ఈశ్వరుని నేను దర్శించడమైన మతం యొక్క గమ్యం. నిజమైన మతం ఏది అంటే, నిజమైన ధర్మము ఏది అంటే, నిజమైన జ్ఞానము ఏది అంటే, ఎప్పుడు సదా అన్ని కాలాల్లో అన్ని అవస్థల్లో స్వతంత్రంగా, ఏకంగా, ఆనందంగా, శాంతిగా ఉండటమే స్వభావంగా ఉండే వస్తువుని దర్శించడమే మతం యొక్క గంధం, మతం యొక్క లక్ష్యం. ఈ తప్పించి మిగతా గొడవలు జరగండి అని మీ మనస్సు కల్పించిన గొడవ. ఇది మతాల యొక్క, కులాల యొక్క, కులాల యొక్క, ఈ కులాలకి, కులాలకు సంబంధించిన భేదాలు, మతానికి సంబంధించిన భేదాలు పెంచేసి ప్రపంచంలో అశాంతి తీసుకురావడానికి చాలా మటుకు రాజకీయ నాయకులు కారణం. వాళ్ళు ఓట్ల కోసం కులానికి, కులానికి భేదం పెంచుతారు, మతానికి, మతానికి భేదం పెంచేస్తారు వాళ్ళు ఓట్ల కోసం. కానీ ఇదంతా నిజమ కాదు. నిజమైన మతం ఏది? ఒకటే నిజమైన మతం. మతం యొక్క గమ్యమేమిటి? మతం యొక్క స్వరూపమేమిటి? మతం యొక్క ధర్మమేంటి? భగవంతుడు ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు, ఉన్నాడు అందరూ గారి ఉన్న దేశం యొక్క ప్రారంభాన్ని ఆచరించి ఆడిస్తున్నాడు, దేశం యొక్క ప్రారంభాన్ని ఆడిస్తున్నాడు. నీకు నీ తెలివి ఉంటే, నీకు వివేకం ఉంటే, నీకు యుక్తి ఉంటే, నీకు శక్తి ఉంటే, అన్ని విధములుగా ప్రయత్నం చేసి హృదయపూర్వకంగా అంకుతభావంతో, భక్తిభావంతో అంతర్యామిగా ఉన్న ఈశ్వరుడికి నువ్వు శరణ వేడుకో. శరణ వేడుకుంటే ఆయన నిన్ను అనుగ్రహించి ఆయన స్వరూపాన్ని నీకు ఇస్తాడు. అదే మోక్షమని భగవద్గీతలో వాసుదేవ స్వామి వారు చెప్తారు. నువ్వు ఒకవేళ తెలివితేటలు ఉన్నాయంటే తెలివితేటలను ఉపయోగించుకో. నీకు వివేకంతో వివేకాన్ని ఉపయోగించుకో. ఉపయోగించి అంతర్యామగన్న ఈశ్వరుడికి అన్ని విధాలా ప్రయత్నం చేసి సర్వభావన, సర్వభావమే భారత, అన్ని విధాలా ప్రయత్నం చేసి పూర్ణ మనస్తో ఈశ్వరుని పరిపూర్ణంగా శరణాగతి చేస్తే, నిరహాయింపు లేకుండా శరణాగతి చేస్తే, ఆయన ఇష్టమే నా ఇష్టం, ఆయన ప్రీతి నా ప్రీతి అని మినహాయింపు లేకుండా నువ్వు శరణాగతి చేస్తే నీకు శాశ్వత శ్రీ అంచనివ్వటమే కాదు, శాశ్వత స్థానాన్ని, మళ్ళీ భూమి మీదకి రావాల్సిన పని లేకుండా, మళ్ళీ శవాలను ముయ్యవలసినటువంటి పని లేకుండా, శాశ్వతమైన శాంతిని, శాశ్వతమైనటువంటి స్థానాన్ని, ఆ మోక్ష పదవి నీకు ప్రసాదిస్తాడు. ఎవడు? నీ హృదయంలో ఉన్న అంతర్యామగా ఉన్న ఈశ్వరుడు అని భగవద్గీతలో భగవంతుని చెప్పాడు, స్వామివారు చెప్పారు. మనం ఎందుకంటే భగవంతుని భక్తి అంటే ఉపాసన, శరణాగతి. భగవంతుని ఉపాసించడం వల్ల భగవద్ అనుభవం పొందుతాం మనం. అంటే దాన నిద్రలో నీకు దైవచింతన ఏమి లేదు, ప్రపంచం, ప్రపంచం విషయమి తెలియదు నీకు, నీ శరీరం విషయమి తెలియదు, కులమత భేదాలు కూడా దాన నిద్రలో లేవు. ఇవన్నీ లేనప్పుడు కూడా నువ్వు ఉన్నావు, అదే సత్యం. ఆ సత్యము దాన నిద్రలో ఇవన్నీ లేనప్పుడు ఏ సత్యం అయితే నీ హృదయంలో ఉందో ఆ సత్యం ఇప్పుడు కూడా ఉంది. అంటే నువ్వు కల్పించుకున్న గొడవలు, నీ అజ్ఞానాన్ని, నువ్వు కల్పించుకున్న విషయాన్ని విడిచిపెట్టేస్తే దాని నిద్రలో ఏ సత్యం అయితే ఉందో జాగ్రత్త అవస్థలో ఆ సత్యమే నీకు తానుగా గోచరిస్తుంది. నువ్వు చేస్తున్న పని సత్య దర్శనానికి సహకరించాలి. నువ్వు మాట్లాడుతున్న మాట సత్య సాక్షాత్కారానికి సహాయ సహకారము నీకు అందించాలి. దైనందిన జీవితంలో నీ ప్రవర్తన నువ్వు తీర్చిదిద్దుకోవాలి. మాట మాటకి, మాట మాటకి నీ జరిగిపోయిన గొడవలు భూతకాలాన్ని మీదకి తెచ్చుకో. డోంట్ బ్రింగ్ ద ప్యాస్ట్ అని బాబుజీ అన్నాడు. జరిగిపోయిన గొడవలను అస్తమాన కళ పెట్టుకుని వర్తమాన కాలాన్ని విడిచిపెట్టేది. జరిగిపోయింది జరిగిపోయింది, ఇంకా జరిగిపోయిన గొడవలన్నీ నువ్వు మర్చిపో, పూర్తిగా మర్చిపో. బాపూజీ అంటాడు ఒక సందర్భంలో, నువ్వు జరిగిపోయిన గొడవలని తల పెట్టుకుంటూ కూర్చుంటే చేతులు ఉన్న వర్తమాన కాలం జారిపోతుంది. నీ సాధన ఏమి చేయలే, నువ్వు టైం వేస్ట్, నీ ఎనర్జీ వేస్ట్, నీ శక్తిని వేస్ట్ చేసుకుంటున్నావు, నీ వివేకాన్ని వేస్ట్ చేసుకుంటున్నావు, నీ ఆలోచన వ్యర్థం, నీ జీవితం వ్యర్థం, జీవించటం వ్యర్థం. అంటే జరిగిపోయిన కాలాన్ని, జరిగిపోయిన విషయాన్ని అస్తమాని నువ్వు వర్తమాన కాలంలో తెచ్చుకోకు. వర్తమాన కాలంలో సజీవంగా జీవించు. వర్తమాన కాలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుని నీ హృదయంలో అంతర్యామిగా ఉన్న నారాయణను దర్శించడానికి ప్రయత్నం చెయ్యి. అంటే వెళ్ళి నువ్వు వర్తమాన కాలంలో జీవించు, అంతే కానీ వెళ్ళి భూతకాలంలో జీవించకు. భూతకాలంలో జీవిస్తే చేతిలో ఉన్న వర్తమాన కాలం జారిపోతుందని బాపూజీ అనేక సందర్భాల్లో చెప్పాడు. బాపూజీ ఒక మాట అన్నాడు, భారతదేశంలో అందరూ పాలుభూతులుగా ఉన్న వాళ్ళకంటే దరిద్రంతో బాధపడుతూ దరిద్రులుగా ఉన్న భారతదేశాన్ని నేను అంగీకరిస్తాను. ఈ బాగా అర్థం. గాంధీజీ చెప్పాడు, భారతదేశంలో ఉన్న ప్రజలు బాగుబోతులుగా ఉన్న వాళ్ళకంటే దరిద్రంతో బాధపడితే దరిద్రులుగా ఉంటే నేను ఎక్కువ ఇష్టపడతాను, అటువంటి భారతదేశాన్ని ఎక్కువ ఇష్టపడతానని బాపూజీ చెప్తాడు. బాపూజీ చెప్పటంలో స్పష్టత ఉండదు, సరళంగా చెప్తాడు. మొగమాటం మాట్లాడిన జీవితంలో చెప్పే అలవాటే లేదు. అదే చెతికి లేడని చెన్నాడు ఆయనతో రాజీ పట్టడం చాలా కష్టం. నేను సంపన్న గురిస్తూ నేను తాగితే తాగుతాం అనేవాళ్ళకంటే భారతదేశంలో అందరూ సాగుబోతులు అవ్వడం కంటే దరిద్రుడుగా భారతదేశంలో జీవించడం నేను ఇష్టపడతానని బాపూజీ చెప్పాడు. ప్రభుత్వానికి ఒక విషయం తెలియటం లేదు, అనేక కుటుంబాలు సాగుడు వల్ల 190 కుటుంబాలు ఆర్థికంగా నశించిపోతున్నాయి. గవర్నమెంట్కి కావాల్సిన ప్రజల క్షేమ, ప్రజల ఆరోగ్యమా లేకపోతే ధనమా? ఏం చేసుకుంటాడు ప్రభుత్వం ధనం? ప్రజలందరూ పాడైపోయిన తర్వాత మనిషే చచ్చిపోయిన తర్వాత నీ ఇంట్లో ఉన్న ధనం నీకే ఉపయోగపడుతుంది. నీకు అయిపోయిన తర్వాత ధనాన్ని ఏం చేసుకుంటావు నువ్వు? నువ్వు ఊపిరితిత్తులు పాడైపోయి, గుండెకాయ పాడైపోయి, అన్నీ పాడైపోయి, ఇంట్రెస్ట్ ఇంక పాడైపోయింది. నాకు ఇంటికాడ ఇంత డబ్బు ఉందంటే ఆ డబ్బు నీకు ఏం ఉపయోగం? అంటే భగవంతుడి చెప్పిన మాటలు మనకు నచ్చు. భగవంతుడి చెప్పిన మాటలు ఇష్టపడటానికి మనం పూర్వజన్మలు ఏం పుణ్యకార్యాలు చేయలేదు. పూర్వజన్మలో పుణ్యకార్యాలు చేస్తుంటే, సత్కర్మ చేస్తుంటే ఈ జన్మలో మనకి భగవంతుడి చెప్పిన మాట అర్థమవును, ఎటవను. మనకు భగవంతుడి చెప్పిన మాటలు ఎటో అవ్వటం లేదు. సిగరెట్ పెట్టి మీద రాసి ఉంటారు, సిగరెట్ కాల్చడండి, సిగరెట్ వల్ల అనారోగ్యం వస్తున్నాయి, ప్రతి పెట్టి మీద రాస్తారు. అది సిగరెట్ కాల్చేవాడు ప్రతి వాడు ఆ పెట్టి ఆ పెట్టి మీద రాస్తాడు, అది కాలుస్తానే ఉంటాడు. కానీ అది ఎప్పుడు క్యాన్సర్ వచ్చినప్పుడు, ఊపిరితిత్తులన్నీ పాడైపోయినప్పుడు, జీర్ణాశయం పాడైనప్పుడు, అప్పుడు సిగరెట్ కాల్చడం ఇలాగా అయితే ఏమన్నాడు తెలుస్తుంది. కానీ పెట్టి మీద రాసినప్పుడు తెలియదు. అదేవిధంగా మనం అనుభవించినప్పుడు, కర్మ మనం వెంటాడుతున్నప్పుడు, ఆ కర్మ అనుభవం మనకు వచ్చినప్పుడు భగవంతుడు చెప్పిన కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన మాట మనకి జ్ఞాపకం వస్తాం. కానీ ఇప్పుడు ఎన్ని రచనలు చెందినా, ఎన్ని ప్రసంగాలు విన్నా మనకు భగవంతుడు జ్ఞాపకం రాడు. భగవంతుడు చెప్పిన మాట మనం విన్నట్టుగా నటిస్తాం. భగవంతుడి గీతలో చెప్పిన మాట ఇప్పుడు నమ్మం. కర్మ వెంటాడినప్పుడు, రాబోయే జన్మల్లో కూడా మిమ్మల్ని వెంటాడు మిమ్మల్ని దుఃఖానికి గురి చేస్తున్నప్పుడు దేవుడి మాట విలువ మీకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు తెలియదు. ఆ తెలుసుకునే జ్ఞానం కానీ, ఆ తెలుసుకునే వివేకం కానీ, ఆ తెలుసుకునే విచక్షణ కానీ, ఆ తెలుసుకునే పుణ్యబలం కానీ, ఆ తెలుసుకునే పవిత్రత కానీ, ఆ తెలుసుకునే అర్హత కానీ, ఆ తెలుసుకునే యోగ్యత కానీ ఇంచెట్టు కించెట్టు చింతాకంక కూడా మనకు లేదు. చదువుతున్నాం భగవద్గీత, రోజు చదివిన ప్రయోజనం లేదు, దాని విలువ తెలియటం లేదు. ఇది ఎందుకు చదువుతున్నాడు? మనకు పుణ్యబలం లేదు, సాధనా బలం లేదు, అవివేకం లేదు. ఇది నిత్యం, ఇది అనిత్యం, ఇది సత్యం, ఇది అసత్యం అనేటువంటి అసలు భేదం కలుగుతుంది కదా మనకి. మీరు ప్రతిరోజు గంటల చేతి ఏకాంతంగా కూర్చోవాలి. ఇప్పుడు రోజు జన్మలో కలిసిపోవడం కాదు, ఏకాంతంగా కూర్చొని మీరు భగవంతుడు చెప్పిన మాటలు జాగ్రత్తగా మీ మనసులో మననం చేసుకోవాలి. ఏకాంతంలో కొంత ధ్యానం చేసుకోవాలి, ఆ జపం చేసుకోవాలి. భగవంతుడితో నిరంతరము జపం, ప్రతి జపం చేసేవా జపం కాలకు దేవత కూడా ఉంటాడు. ఆ దేవత అనుగ్రహంలో మీకు జ్ఞానం కలిగించాడు. ఒక దేవత యొక్క అనుగ్రహం చాలు మనకి. ఒక అవతార పురుషుడు అనుగ్రహం సరిపోతుంది, ఒక గురువు యొక్క అనుగ్రహం సరిపోతుంది మనం ఒడ్డుకు వచ్చేయటానికి. గాఢ నిద్రలో ఏమీ లేదు. గాఢ నిద్రలోని దేహం లేదు, లోకం లేదు, దేవుడు లేదు, బంధం లేదు, మోక్షం లేదు, ఏమీ లేదు. నేను మోక్షం సంపాదించాలి, మోక్షం సంపాదించాలనుకోవడము గాఢ నిద్రలు అనుకో. నేను బంధంలో ఉన్నా, నేను బంధంలో ఉన్నా, నువ్వు గాఢ నిద్రలు అనుకో. కానీ ఉన్నావు ఆ స్థితిని అందుకోవాలి. అది చిటారు కొమ్మ. బంధము మోక్షము, బంధము మోక్షము నీ మనసు యొక్క ద్వార. ఎంత నీ మనస్సే కల్పించింది బంధము మోక్షము, బంధము మోక్షం. జాగ్రత్త వస్తువులో బంధము మోక్షం, బంధం మోక్షం. గాఢ నిద్రలో బంధం ఎక్కడ ఉంది, మోక్షం ఎక్కడ ఉంది? భగవాన్ చెప్తాడు, వీరజ్ఞాని వీరి జ్ఞానం అది వదిలేదు. అది జ్ఞానం అనేది ఉంటుంది. వీరజ్ఞాని వీరి జ్ఞానం అది వదిలేదు. జ్ఞానం గురించి చెప్పండి, అందుకు నువ్వు అందుకుంటాడు. జ్ఞానం అనేది ఒకటండి, వీరజ్ఞాని వీరి జ్ఞానాన్ని అలా వద్దుంది. అది ఎవరైనా వాడికి తెలియకపోవచ్చు, వాడి జ్ఞాని. అజ్ఞానం అంటే ఏం లేదు. నేను ఎవరైనా తెలియకపోతే అజ్ఞానం, తెలుసుకుంటే జ్ఞానం, తెలియకపోతే అజ్ఞానం. అజ్ఞానం అంటే ప్రత్యేకంగా ఏమీ లేదు. రోకమాడు నా హృదయంలో ఏముందో, నా హృదయంలో ఒక సత్యం వస్తుంది, సద్వస్తు ఉంది, అది ఆనందం, శాశ్వత శాంతి, సుఖము, ఉండటం. ఆ దేహం ఉన్నా, దేహం లేకపోయినా, లోకం కనిపించినా, లోకం కనిపించకపోయినా, నేను సదా ఉంటాను. ఆ ఉండే వస్తువు ఒకటి ఉంది, దాని తాలూకు దొరికే జ్ఞానం, దాని తాలూకు దొరికే అజ్ఞానం. మరొక జ్ఞానం, మరొక అజ్ఞానం. అంటే జ్ఞానం అనేది ఉంటుంది. విడదీసిన వారి అజ్ఞానం, వీరి జ్ఞానం అలా విడదీయకండి. ఉన్నదేనే ఉంది, దాంతో అనుసంధానం పెట్టుకోండి. మీ ప్రవచనాలన్నీ కాలక్షేపణ కాదు. మీరు కనీసం ఒక్కరికైనా దుఃఖ రహిత స్థితిని పొందడానికి సహకరిస్తాయని ప్రవచన యొక్క ప్రయోజనం. మీరందరూ రమణ భక్తులు అవుతారనుకోండి, కానీ దుఃఖంగా ఉంటారు కానీ దీనివల్ల ప్రయోజనం లేదు, మీకు ప్రయోజనం లేదు, నాకు ప్రయోజనం లేదు. గాఢ నిద్రలో మీ జ్ఞానం పునర్జన్మల గురించి కానీ, మోక్షం గురించి కానీ, లేకపోతే ఈ విషయంలో ఈశ్వరుడు గురించి కానీ, మరొక విషయం గురించి, మరొక విషయం గురించి మీకు అసలు ధ్యాస లేదు, ధ్యాస లేదు గాఢ నిద్రలో. కానీ ఉన్నావు లేదండి, ఉన్నాం. మరి ఇప్పుడు అంటే అదేంటి, ఇదేంటి అనే సంశయాలన్నీ అడుగుతున్నాం. ఆ సందేహించే వాడు నుండి కాలం సందేహాలు వస్తూ ఉంటాయి. అసలు ఇంకోటి భగవంతుడని వాడు ఒకడు ఉన్నాడు అని గురువు చెప్తాడు అనుకోండి, ఆ శిష్యుడికి పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉందనుకోండి, ఆడి పూర్వజన్మలాంటి పెద్ద పుణ్యబలం ఉందని అర్థం. అసలు మనం ఊహించలే ఆడుతున్నాం, నోటితో చెప్తున్నాం దేవుడు ఉన్నాడని, ఉదయంలో లేడు అనుకుంటున్నాం, ఊహించలే ఆడుతున్నాం. ఆ నిశ్చయం లేదు, ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, నిశ్చయం మాటలేదు. అందరూ చేసుకున్నాడు ఈశ్వరుడు అంటాడు కృష్ణుడు. అదే మామూలుగా దేవుడు బయటకు పోతాడనుకుంటున్నాడు, దైవుడు చేస్తేనో అక్కడ లేదు. అందరూ ఉదయాలు కృష్ణేసి కూర్చున్నాడు, ఆ శవాన్ని ప్రారంభానికి నుంచి ఆడిస్తున్నాడు. భగవంతుడికి మన మీద ఉన్న ప్రేమ ఎవరికీ ఉండదు, అది మర్చిపోకండి. అయితే మనం ఒకసారి దురదృష్టం అంటాడుతుంది, ఒకసారి అదృష్టం అంటాడుతూ ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే, దీనికి అదృష్టం ఉందో వచ్చింది, మీకేమైనా దీనివల్ల గర్వం పెరుగుతుందా, లేకపోతే అదృష్టం రాకముందు ఉన్నట్టు ఉన్నారా, అదృష్టం వచ్చాక మీకు ఏమైనా గర్వం పెరుగుతుందా, ఇది దురదృష్టం ఏంటాడుతుంది, వీళ్ళని దుఃఖపడుతున్నారా, భరించడం భరించే శక్తి వీళ్ళకి ఉందా లేదా అని. అంటే మనం కేవలం పుస్తకాలు చదివటం వల్ల కాకుండా జీవితంలోంచి, జీవితంలోంచి తరగ సంఘటనలోంచి, సమాజంలోంచి, ప్రపంచంలోంచి వీళ్ళు పాఠాలు నేర్చుకుంటున్నారా లేదా. మనం కాలేజీలో చదువుకున్న పాఠాల కంటే, స్కూల్లో చదువుకున్న పాఠాల కంటే సమాజంలోంచి, జగత్తులోంచి, తర్వాత మనకి జీవితం నేర్చుకునే పాఠాలలోంచి నేర్చుకునే పాఠాలు చాలా ఉన్నాయి. రామకృష్ణ పరమహంస అంటాడు, నా శరీరం చనిపోయే వరకు, శరీరం చివరి రోజు వరకు నేను నేర్చుకునేది నేర్చుకుంటూనే ఉంటాను. రాజరాన్ని ఆచార్య స్థూలం అది ధరే, ఎంతకాలం నేను జీవించుంటానో అంతకాలం నేను మంచి విషయాలు నేర్చుకుంటూనే ఉంటాను. అది ఆయన వెళ్ళడానికి గుర్తు. ఈశ్వరుడు అనుసంధానం తెచ్చుకోవాలి. ఎక్కడ వైకుంఠంలో ఉన్న ఈశ్వరుడు కాదు, ఇక్కడున్నాడు ఈశ్వరుడు. కృష్ణ వేసి కూర్చున్నాడంటే భగవంతుడు చెప్తాడు స్వామివారు. అది మామూలుగా మీరు ఊరించి ఇలా ఊగిందామంటే ఊగిపోరాడు, అది కృష్ణ వేసి కూర్చున్నాడు. మీ ఉన్న అందరి వయాల్లో కృష్ణ వేసి కూర్చున్నాడు, చూస్తున్నాడు. వారి ఎవడను భగవాను వాచే, ఎవరు చెప్తున్నాడు అందరి వయాల్లో ఈశ్వరుడు ఉన్నాడు, ఎవరు చెప్తున్నాడు భగవంతుడు చెప్తున్నాడు. జీవ ఉవాచ కాదు, అర్జుని ఉవాచ కాదు, భగవాను వాచే. భగవంతుడంటే సర్వశక్తివంతుడు, ఆ సర్వజ్ఞుడు, అన్ని కళల్లో ఉన్నవాడు, అన్ని తెలిసిన వాడు, మీ హృదయంలో ఉన్నాడు వాడు లే శక్తిది భగవాను ఉవాచ. రేపు ఇంకో గంటలో ఏం జరుగుతుందో మనకు తెలియదు, వాడు కాదు ఇంకో గంటలో ఏం జరుగుతుందో తెలియని వాడు కాదు చెబుతాంట. భగవంతుడు చెబుతున్నాడు భగవాను వాచని, జీవ ఉవాచ కాదు, అర్జుని ఉవాచ కాదు. నువ్వు రాబోయే జన్మలో మీకు 50 సంవత్సరం వచ్చేటప్పటికీ నువ్వు ఎక్కడ ఉంటావు, ఏ గంటలో ఏ పని చేస్తుంటే అది కూడా మీకు తెలుసు. వాడు చెబుతున్నాడు అది యాడు, ఈ జన్మ మాట లేదు, ఈ జన్మ ఈ శరీరం ఎప్పుడు చనిపోతుందో ఎదురైంది, రాబోయే జన్మలో మీరు ఎక్కడ పడతారు, మీకు 50 సంవత్సరం వచ్చేటప్పుడు మీరు ఎలా ఉంటారో, ఏ పని చేస్తూ ఉంటారు, మీ ప్రారంభాన్ని బట్టి అది వాడికి తెలుస్తూ ఉంటుంది. వాడు సర్వజ్ఞుడు అది అది వాడు చెప్పి వాడు భగవాను వచ్చే వాడు భగవంతుడు అంటే సర్వజ్ఞుడు సర్వశక్తివంతుడు. ఒక్కసారి మిమ్మల్ని స్మరిస్తే చాలు మిమ్మల్ని మోక్షం ఊగిసిరాస్తూ ఉంటారు మీరు, అతివాడు నారాయణుడు. అయితే దురదృష్టి ఏంటంటే ఆయన పట్ల ఉన్న విశ్వాసంలో మనకు కొరత ఉంది, పరిపూర్ణమైన విశ్వాసంలో. ఏ గంట కాకంటే అనుమానం, ఏ రోజుకి ఆరోగ్య అనుమానం, కోరికలే, కోరిక నెరవేరితే ఉంది, నెరవేరకపోతే కోరికలు నెరవేరినా చెప్పను, నెరవేరకపోయినా చెప్పను. అసలు ఉన్నది ఎక్కడ ఉంది, బంగారం ఇక్కడ ఉంది, మన రైల్వే బంగారం ఉంది, ఎక్కడ లేదని ఎక్కడ వెతుకుతున్నాం, అదే మాయ బ్రెంగి ఈశ్వర ఆ గుర్తుపట్టుకో, వైకుంఠం ఉన్న నారాయణ గుర్తుపట్టుకుని తెచ్చుకొని ఉండాలి, తెచ్చుకు ఇక్కడ ఉన్నాం. నీ జీవితంలో భాగస్వామిని చేసుకో భగవాను వాచం. వాడికి తెలియందంటే ఏమీ లేదు. ఇంకో 100 జన్మల తర్వాత మీరు ఎక్కడ ఉంటారు, ఏ గంట ఎక్కడ ఉంటారు వాడికి తెలుసు, వాడు భగవంతుడు అంటే. మనం ఆయన్ని స్మరిస్తాం, ఆయన మనలో ఒక స్మరిస్తే స్మరిస్తే కాదు మనకి శాశ్వతమైన స్థానం జరుగుతుంది. భక్తులు ఏమంటాడంటే ఈ గొడవలన్నీ అహంకారానికి, అహంకారం ఉన్నవాడికి పూర్వజన్మ పునర్జన్మ అది ఏం వాడికి ఏముందండి, అది లేని వాడికి ఏమి లేదు. ఈ శిశువులన్నీ ఎవరికి వస్తున్నాయి, అనుమానాలన్నీ ఎవరికి వస్తున్నాయని మీరు అడుగుతున్నారు. నేను చెప్పినా కదా అహంకారానికన్నా, ఆ మాట నేను మాట నీకు అప్పటి నుంచి వేస్తున్నాను అని చెప్తున్నా. సరే సరే బా బాగానే చెప్పేవయ్యా నువ్వు, నీ సందేహాలన్నీ హామభావనకు వస్తున్నాయి. అంటే దేహం, దేహమే లేనివనకి దేహానికి పరిమితమే లేనికి వస్తున్నాయి. ఏది నీ సందేహాలన్నీ వస్తున్నాయి, అది సరిపోయింది. దేహము అహంకారము రెండు ఒక్క మారి పుడతాయా, ఈ రెండు ఎప్పుడు స్నేహంగా ఉంటాయి. ఎక్కడైతే దేహం ఉందో అక్కడ అహంకారం ఉంది, ఎక్కడైతే అహంకారం ఉంటుందో అక్కడ దేహం ఉంది. కొంతమందికి ఎక్కువ అహంకారం ఉంటుంది, కొంతమంది తక్కువ అహంకారం ఉంటుంది. మనిషి అహంకారం లేకుండా ఉండడు. ఆయనకి ఎంతో కొంత అహంకారం అయితే నాకు దేహమే కాదు, దేహం వచ్చిందంటే ఎంతో కొంత అహంకారం ఉందని అర్థం. దాన్ని పోగొట్టుకోవడానికి దేహాన్ని ఉపయోగించుకో. తెర వచ్చేసింది మీకు శరీరం, ఎందుకు వచ్చింది మీకు వ్యక్తిభావం ఉంది, ఉంది కాబట్టి మీకు వచ్చింది. ఆ వ్యక్తిభావం తొలగించుకోవడానికి, మన జీవలక్షణాలను తొలగించుకోవడానికి ఈ దేహాన్ని ఉపయోగించుకో. అయితే ఈ రెండు కలిసే ఉంటాయి. ఎక్కడ దేహం ఉంది అక్కడ అహంకారం ఉంటుంది, ఎక్కడ అహంకారం ఉంటుందో అక్కడ దేహం ఉంది. కానీ దేహం ఉండగా ఎవరికైతే నిజమే వేరుతో సహా నశించిందో వాణ్ణి జీవన్ముక్తులని మన వాళ్ళు చెప్తారు. గుణాతీతులని అంటే ఈశ్వర అనుగ్రహం లేకుండా మనం గుణరహిత స్థితిని పొందలేం. మనం ఏదో ప్రయత్నం చేస్తాం, ప్రయత్నం చేయిస్తాం, ఆ ప్రయత్నంతో పాటు ఈశ్వర అనుగ్రహం ఉండాలి. ఉద్యోగం మనం అజ్ఞానంలోంచి విడుదల పడతాం, అహంభావంలోంచి విడుదల. ఆయన అనుగ్రహం లేకుండా మనం ఏది పొందలేం, ఆయన అనుగ్రహం లేకుండా ఆయనే పొందలేం. ఈశ్వరుల యొక్క అనుగ్రహం లేకుండా ఈశ్వరుని మనం పొందలేం, పొందే అవకాశం కూడా లేదు. మనం ఏదో ప్రయత్నం చేస్తాం, ఎంతో కొంత చెయ్యాలి. మన ప్రయత్నమే ఆ దైవికంగా మారిపోతుంది. ఈశ్వరుని కృప లేకుండా, ఈశ్వరుని దయ లేకుండా మన వల్ల ఏది ఎవరు. అదే తెలుగు ఉపనిషత్తులో అదే చెప్తారు. ఎప్పుడు కూడా దేవతలకి రాక్షసులకి యుద్ధం జరుగుతూనే ఉంటుంది, మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళకి యుద్ధం జరుగుతూనే ఉంటాయి. గుణాలు ఉన్నాయి, చెడ్డ గుణాలు ఉన్నాయి. ఆ మంచి గుణాలకి చెడ్డ గుణాలకి యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అదే కురుక్షేత్రం. మనం సినిమాకి ఏదో అలవాటు ఉందనుకోండి, సినిమాకి వెళితే మనకు వెళ్తే దృశ్యం పట్ల ఆసక్తి పెరుగుతుంది. సినిమాలు పోవడం వల్ల మనకి కళ్ళకి శబ్దాహారం అందుతుంది. సినిమాలు వెళ్ళటం వల్ల మన మనసు నిదానంగా ఉండదు, మనసు ఏకాగ్రంగా ఉండదు. సినిమాలు చూడటంలో మనస్సు చెప్తుంది, నువ్వు చాలా కాలం సినిమాలు చూస్తున్నావు కదా, అలవాటు పోగొట్టుకోవటం ఎలాగని ఇంకో మనసు చూడటం చూస్తే నీకు నష్టం ఏంటి. అలవాటు అలవాటు తొందరగా బయటికి వెళ్ళదు. ఏ అలవాటైనా లోపల అలవాటు బయటకు పోవాలంటే దానికి ఉన్న శక్తి ఉపయోగించుకుంటే అలవాటు పక్క తప్పదు. ఇద్దరు ఎలక్షన్లో నిలబడినప్పుడు ప్రతి వాడు ఓడిపోయిన వాడు కూడా నెగ్గటానికి తన శక్తిని అంటే ఉపయోగిస్తాడు. అదేవిధంగా ఒక అలవాటు ఓడిపోవడానికి తన అలవాటుకి ఎంత శక్తి ఉందో, ఎన్ని ఏడు జన్మ నుంచి అలవాటు వస్తుందో దానికన్నా శక్తి అంటే ఉపయోగించగానే అలవాటు నశించదు. అది సిద్ధాంతం. ఇప్పుడు మనకి ఎవరికైనా 10 రూపాయలు ఇవ్వాలంటుంది అనుకోండి, ఎందుకు 10 రూపాయలు ఇవ్వటం మనకి? ఏ 5 సెంటర్లు వేసుకుంటే రూపాయలు ఎవరు చేస్తారు కదా ఉంటాం, మళ్ళీ అనిపిస్తుంది. ఈ 10 రూపాయలు ఇచ్చి వెళ్ళడం బ్యాంకులో వేసుకుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. ఏదో నీకు ఉంది కదా, నీకున్న బ్యాంకులో తను 10 రూపాయలు ఇస్తే ముందు మనసు చెబుతా ఉంటాయి. ఎవరికో నీకు 10 రూపాయలు ధర్మాలు ఒక భాగం దాన. ధర్మం అంటే ఒక జీవిత విధానం, ఆ ధర్మాలు ఒక భాగం దాన. అంటే శాస్త్రం ఏం చెప్పిందంటే, పూర్వజన్మలో ఎవరు ఎత్తి దానం చేయని వాడు ఈ జన్మలో దరిద్రంతో బాధపడుతూ ఉంటాడు. మనకున్న దానికంటే నీ సంసారాలు పాడు చేసుకోమని కాదు, ఉన్న దాంట్లో మనకు దానం అవసరం అని. దానం చేసేవాడు దారి భవిష్యత్తు జన్మలో దారిద్ర్యం రాదు. అందుకే అమెరికాలో చాలా మంది 190 కుటుంబాలు ఏం చేస్తారంటే, అమెరికాలో వాళ్ళకి వచ్చి ఆదాయంలో 10% వాళ్ళు మతానికి భగవంతుడికి ఖర్చు పెడతారు. అది ఏ రూపంలో ఖర్చు పెట్టినవన్నీ ఎవరికి ఇష్టమైన వాళ్ళు ఖర్చు పెడతారు, దాని దశమ భాగం అంటారు. వాళ్ళు సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుందో చూసుకుంటారు. అందరూ 10% ఇతరులు ఖర్చు పెడతారు. మన వాళ్ళు 10% వదిలేని మనం 100% కూడా ఖర్చు పెట్టాం. మనకి ఏ దృష్టం ఏ దృష్టం ఉంటుంది, వేరే వాడికి ఏదైనా 10 రూపాయలు ఇవ్వాలనిపిస్తుంది, రెండు మనకే వస్తాయి, మన మనసులోనే పడతాయి. ఈ వేదస్థ ఏం చేస్తుందంటే ఆ 10 రూపాయలు ఇవ్వద్దు అని చెబుతుంది. ఇది అర్థమవుతుంది, 10 రూపాయలు ఇవ్వద్దని మన మనస్సు చెబుతుంది, ఇమ్మని మన మనస్సు చెప్తుంది, ఇవ్వద్దని మనలోని వేదస్థం చెప్తుంది. ఇమ్మని ఏం చేస్తుంది, మనలోని దాన గుణం చెప్తుంది, త్యాగ గుణం చెబుతుంది. ఈ రెండు పోట్లాడుకుంటాయి. ఏది నెగ్గితే ఇప్పుడు వేదస్థం నెగ్గిందనుకోండి, ఆ 10 రూపాయలు చెప్తాం. త్యాగం మనలో త్యాగం నెగ్గిందనుకోండి, అప్పుడు లోకత్వం బలహీనం పడిందనుకోండి, ఆ 10 రూపాయలు వాళ్ళు చేస్తాం. ఈ ఘర్షణ అంతా మీ లోపలే జరుగుతాడు, ఈ యుద్ధం అంతా మీ లోపలే జరుగుతాను. ఇదే భారత యుద్ధం. మనం ఆహార నియమంగా ఉండాలి, లగ్వాసి నియమములన్నింటిలో ఆహార నియమం ఉత్తమమైందనే పాఠం చదువుతాం. ఎక్కడ కాంతం దగ్గర కూర్చునే వరకు, ఆ కాంతం దగ్గర కూర్చున్నాక మటుకి భగవద్గీతలు మర్చిపోతాం, ఋషులు చెప్పింది మర్చిపోతాం, ఉప్పుడు చెప్పులు చెప్పింది మర్చిపోతాం. జనరల్గా మనకి ఎక్కువ పని ఏంటంటే కంచం ఉంటుంది మంచం ఉంటుంది. మన ఏదైనా ఒక ఎందుకు ఎందుకు చెప్తున్నాయంటే ఒక మనలో ఉంటుంది మంచి గుణాలు నెగ్గిన అనుకోండి చెడ్డ గుణాల మీద, అప్పుడు కూడా ధర్మం పనికి రాదు. ఇది చేయని ఉపనిషత్తులే చెప్పాడు. దానవులకి దేవతలకి ఎదురైంతో దేవతలు నెగ్గారు. ఎవరి అనుగ్రహం నెగ్గారు? పరమేశ్వరుడు అనుగ్రహం నెగ్గారు. వీళ్ళు ఏమనుకున్నారట, పరమేశ్వరుడు అనుగ్రహం ఏంటి, మన గొప్పతనం వల్ల, మన సమర్థత వల్ల, మన బలం వల్ల, మన తెలుగు వల్ల నెగ్గాం, దేవుడు అనుగ్రహం నెగ్గిన తర్వాత దేవతలకి దానవులకి యుద్ధం అవుతుంది. మనం ఏదైనా ఒక చెడు పనుల నుంచి బయటకు వచ్చామనుకోండి, చెడ్డ వాసన నుంచి బయటకు వచ్చి అక్కడ ఒక సినిమా పేరు బ్యాడీ తెచ్చుకోండి అనుకోండి, సినిమా చేసే అలవాట్లను బయటకు వచ్చామనుకోండి, అది చిన్న అలవాటే. అది కూడా దేవుడు బయలు లేకుండా నువ్వు బయటకు రాలేవు, నీ తెలుగు చేతుల వల్ల బయటకు వచ్చావని అనుకుంటే మళ్ళీ దేవుడు నేను నాయుడు పెరగాడు. అసలు నువ్వు దేవుడు ఉన్నది దేవుడు. ఇది చైనా పరిశక్తిగా ప్రారంభమైంది. వేగని దానవులు అది దేవతలు దానవులను రాక్షసులు ఓడించేటం భగవంతుడు ఏం చేశాడు, ఇదంతా మన తెలియజేయటం వల్ల, మన కష్టపడటం వల్ల ఇదంతా మనం అది ఓడించాం అని భగవంతుడిని దగ్గర వచ్చేసింది. మనకు దగ్గర వచ్చేస్తుంది, మనకి ఇంకేం కలిసి రావటం లేదు, కానీ కలిసి వస్తే వెంటనే గర్వపోతులు అయిపోతాం. ఇప్పుడు ఎలాగైనా తిండిపోతులు కానో తర్వాత గర్వపోతులు అయిపోతాం. అప్పుడు భగవంతుడు వీళ్ళు మంచి వాళ్ళే పాడైపోతున్నారు, దేవతలు ఎంతోమంది మంచివాళ్ళు, రాక్షసుడు అంటే మంచివాళ్ళు, ఇప్పుడు పూర్తిగా మంచివాళ్ళు కాకపోయి కానీ పాడైపోతున్నారు. వాళ్ళతో పాఠం నేర్పాలనుకున్నాను. పాఠం నేర్పడం ఏం చేశాడంటే, ముందు ఒక పెద్ద జ్యోతి కింద కనిపించాడు. ఏంటే జ్యోతి కింద కనిపిస్తాడు? వెళ్ళి ఇంద్రుడు దేవతలు కనిపించి ఇంద్రుడు, ఆ ఇంద్రుడు ఏం చేశాడు, ముందు అగ్నిదేవుడు పంపాడు. దేవతల్లో అగ్నిదేవుడు ఒకడు, వాయుదేవుడు, వీళ్ళందరూ పంచభూతాలు కూడా దేవతల పంచభూతాల యొక్క స్వరూపంలో ప్రపంచంలో పంచభూతాలే గాలి నీరు నిప్పు అంటే పంచభూతాలు కనిపిస్తే ఇంద్రుడు అడిగాడు, ఏమో అగ్నిదేవుడు నువ్వు వెళ్ళి చూసినా వాడు ఎవడో కనిపిస్తున్నాడు. అగ్నిదేవుడు వాడి దగ్గరికి వెళ్ళాడు. అది అగ్నిదేవుడు ఏం చేశాడు, జ్యోతి జ్యోతి రూపంలో ఉన్నాడు కానీ మాట్లాడటం, అగ్నిదేవుడి దగ్గరికి వచ్చేవాడికి మాట్లాడటం ప్రారంభించాడు. మాట్లాడి ఎవడో అని అడిగాడు. ఎవరు ఆ జ్యోతి అడిగాడు, ఎవరిని ఆ జ్యోతిస్తామో అడిగింది, ఎవరిని అగ్నిదేవుడు ఎవడం అని. ఎవరు ఇది మాట్లాడుతున్నాడు, పైచేమో నోరు లేదు, నోరు లేకుండా మాట్లాడుతున్నాడు. చైతన్యం నోరు లేకుండా మాట్లాడగలదు, చెవులు లేకుండా వినగలదు, కళ్ళు లేకుండా చూడగలదు, కాళ్ళు లేకుండా నడవగలదు, చేతులు లేకుండా పని చేయగలదు. అదే చైతన్యం. అన్ని చేతులు చైతన్యంలే, అన్ని కళ్ళు ఆయనవే, అన్ని చెవులు ఆయనవే, అన్ని శరీరాలు ఆయనవే. ఇదికే మనం దేహధారణం దాటిపోయినా దేహం ధరించి మనకు కనిపిస్తాడు, కానీ ఆయన దేహరహితుడే. దేహం ఉన్నప్పుడు కూడా దేహరహితుడే. ఆ జ్యోతి అడిగింది, ఎవరిని నేను అడిగింది, ఎవరిని అడిగింది, నువ్వు ఎవరు నేను అగ్ని చూస్తాను ఎటువంటి వస్తే మరణం చేసి పడేస్తాను, నేను ఎవరిని అనుకుంటున్నాను అగ్ని చూస్తున్నాను. అప్పుడు జ్యోతి ఏం చేస్తుంది, ఇంత గడ్డి పడకని చూస్తాను, ఇంత గడ్డ చీకట పడేస్తాను. నువ్వు పెద్ద పెద్ద అగ్ని కాల్ చేస్తానంటున్నావు కదా, ఈ గడ్డి పరకం కాల్చి సరిపోతుంది అగ్ని వచ్చిన. ఈ అగ్ని కోసం తన బలాన్ని అంతా ఉపయోగించి నీకు అర్థమవుతుందో గడ్డి పరకం కాల్చి అగ్ని భక్తుల్లోని శక్తి ఎవరు నారాయణుడు, ఆ శక్తిని తీసేశాడు వాడు. అగ్ని భక్తులు వెనక్కి వచ్చి అందరూ గడ్డి పరకం కూడా కాల్చలేకపోయాడు. అయితే నువ్వు పేరైతే వాడి చేయకుండా పంపాడు. వాడు వచ్చాడు, వాడు వచ్చి నేను చూసుకోండి, నేను చెప్పిన పెద్ద పెద్ద వృక్షాన్ని పంపడం కూడా మరగొట్టేస్తానని చెప్పాడు. ఇటువంటి పెద్ద పెద్ద పంపలు వంద సంవత్సరాల నుంచి చెట్టులు ఒక ఊరు ఊరు గాలిగా వచ్చినప్పుడు తోలు ఊరు ఊరు కొట్టుకుపోతుంది. అలాగే ఎటువంటి నా ప్రభావం నా గాలి వేగం ఎటువంటి అంటే పెద్ద పెద్ద వృక్షాలు కూడా పడిపోతాయి, నీ వాయుదేవి ఏమనుకుంటున్నావు అంటాడు. అది జీవితం లేదు, నువ్వు పెద్ద పెద్ద వృక్షాలను పడవచ్చక్కర్లేదు, గడ్డి పడకని ఇంచడు కలుపు అంటాడు. ఆ వాయుదేవుడున్న శక్తి ఆ శక్తిని తీసేశాడు నారాయణ. ఆ గడ్డి పడకం కూడా ఆ అక్కడ పోతాడు. ఎవరు వాయుదేవుడు వీళ్ళిద్దరు వెనక్కడితే ఇంద్రుడితో చెప్తారు, ఎవరు ఎవరు గట్టివాడు, ఏంటి మనం ఇంత పెద్దవాళ్ళు మనం ఏ పని చేయలేకపోతున్నాం అంటే, అప్పుడు ఇంద్రుడు ఆ జ్యోతి దగ్గరికి వెళ్ళి నమస్కరిస్తే ఉమా ఈ రూపం ధరిస్తున్నాడు. ఆవిడే ఉమా, మన దేవి నవరాత్రులు వస్తున్నాయి, ఆవిడే ఉమా స్త్రీ రూపం ధరించి నువ్వల్ల ఏమలేదు శక్తి, మీరు శక్తిని మర్చిపోయారు. ఎవరైతే మీరు శక్తిని ప్రసాదించారో ఆ శక్తిని మర్చిపోయి మీరు ఎవరేస్తున్నారు, ఎవరైతే మీరు శక్తిని ప్రసాదించారు, ఏ శక్తి వల్ల మీరు రాక్షసులు ఓడించారో అది మర్చిపోయి మీరు గర్వం తెచ్చుకున్నారు. మీకు గర్వభావం చేయడానికి ఒకసారి భగవంతుని స్మరించడానికి మీకు జ్ఞాపకం చేయడానికి ఇది అంతా చూస్తారని బొమ్మ చెప్పి మన వల్ల ఏమీ అవ్వదు, ఎవరు మనకి చేసే శక్తి ఉండదు, భగవంతుడు ఇచ్చింది మనకు సొంతమంది ఏమీ లేదు. అందుకే నువ్వు అన్నం తినేది ఎప్పుడు కూడా ఉపనిషత్తుడు చెప్తాడు అన్నం నీడనుకోకు, భగవంతుడు దర్శించి భగవంతుడు సమర్పించి ఇది భగవంతుడు కనుకొని అప్పుడు నువ్వు తిన్నావు. కొంతమంది అన్న కంటే కూర్చుంటే కనబడుతున్నాను ఇది ఆయనదే అని ఆయనకిచ్చి ఆయనకిచ్చేసి ఆయన ప్రసాదంగా తీసుకున్నప్పుడు తిని గాంధీ గారు అన్నారు నా జీవితానికి ఒక్క వర్షం వచ్చారన్నారు. కృష్ణార్పణం సర్వం కృష్ణార్పణం, నువ్వు ఎవరికైనా ఏదైనా పని చేస్తున్నామనుకో కృష్ణార్పణం అస్తు అనుకో, అది కృష్ణుడికే ఇస్తున్నాను అనుకో. ఎవరు ఆ సుబ్బారాయుడు ఎల్లారు ఎల్లయ్య పుల్లయ్యంటే ఎల్లమ్మ పుల్లమ్మ కాదు వాళ్ళే వెళ్ళండి, ఉన్నది కృష్ణుడు ఉన్నది పరమాత్మ అక్కడే వాడితే కృష్ణ అన్న భావన పెట్టింది. అది వ్యక్తిని దృష్టిలో పెట్టుకోవద్దు, ఆ జీవుని దృష్టిలో పెట్టుకోవద్దు, కృష్ణార్పణ రామార్పణం అనే అర్పణ బుద్ధి పెట్టి మనం ఇతరులకు ఏదైనా ఇవ్వాలన్నా భగవంతుడు మనకి ఇస్తేనే వాళ్ళకి ఇవ్వగలం, కానీ భగవంతుడు ఇవ్వకుండా మనం వాళ్ళకి ఇవ్వడం ఇచ్చింది భగవంతుడే పుచ్చుకున్నాడు భగవంతుడే అది అది ఇది పెట్టకు. ఇచ్చినవాడు కృష్ణుడు తీసుకున్నవాడు కృష్ణుడు, ఇంకా నువ్వు ఎక్కడున్నా నువ్వు లేదు లేదు ఆ భావన కొడుతుంది ఆత్మభావన సర్వాత్మన భావన దైవ భావంతో ఏ పెళ్ళి ఇప్పుడు దైవ భావంతో నువ్వు చేస్తున్నావు నీ కర్తృత్వం పోతుంది, కర్తృత్వం పోతే నీ ఎప్పుడైతే కర్తృత్వం నశించిందో ఈశ్వరుడు నీకు స్వరూపంగా వ్యక్తం అవుతాడు. అంటే నువ్వు అనుబంధం అహంకారం తో పెట్టుకోవద్దు, నీకున్న నీ మనస్తో నువ్వు అనుబంధం పెట్టుకోవద్దు, నీ లోపల ఈశ్వరుడితో అనుబంధం పెట్టుకో, ఈశ్వరు యొక్క వాక్యాన్ని ప్రమాణంగా పెట్టుకుని జీవించిగా నీ మనస్సు ఎదుగుదంతలో నువ్వు పెద్దంత వరకు నీ యజమాని ఈశ్వరుడు, నీ యజమాని నీ మనస్సు కాదు నీ అహంకారం కాదు. అంటే నువ్వు చుట్టరకం నీ లోపల ఈశ్వరుతో చుట్టరకం పెట్టుకో, నీ మనస్సుతో చుట్టరకం పెట్టుకోవద్దు. మనకి పెద్ద చుట్టం ఈశ్వరుడు, అసలు చుట్టాన్ని మర్చిపోయాను వెలకడితో సమాత్రం అయ్యే చుట్టాలు పడుతున్నాం మనం, అసలు మన పెద్ద చుట్టం భగవంతుడు ఆయన అనుగ్రహం ఉండాలి మనకి, అది పెద్ద చుట్టాన్ని మర్చిపోయాం మనం. నీకు నేనుతుందో నీ సహచరుణ్ణి నీ గురువుని అన్నీ నేనే, పాండవుల కంటే కన్నితోడు సమాన కృష్ణుడు, అది అమ్మనవారు కృష్ణుడు మా అమ్మనవారు, పాండవులకి కృష్ణుడు అంటే ఇష్టమే, కృష్ణుడు కూడా పాండవులంటే ఇష్టమే, భీష్ముడు అన్నంటే చనిపోయే ముందు చర్యలు విడిచిపెట్టే ముందు నువ్వు చూస్తే నారాయణుడు భగవంతుడే స్వయంగా భగవంతుడే, ఈ పాండవులు ఏమో నీళ్ళు కోడేసి తిరుగుతున్నారు ఎవరిని ఆడుకోవడం ఊరికి తింటున్నారు నీళ్ళు కూడా ఊరికి తింటున్నారు. భగవంతుడు సమీపంలో ఉన్నప్పటికీ పాండవుల యొక్క కష్టాలు పోలేదు, ఎన్ని బాధలు పడ్డారు వాళ్ళు, ఇవంటి నాకు ఆశ్చర్యంగా ఉందని చెప్పాడు ఎవరు భీష్ముడు. అంటే ఆ ప్రారంభంలో కష్టం ఉన్నప్పుడు ఆ కష్టం వచ్చేస్తుంది, కానీ పాండవుల కష్టం కష్టం అనకూడదు, కష్టాన్ని వాళ్ళు కష్టం అనుకోకుండా భరించారు. కానీ బాహ్యంగా చూస్తే మామూలుగా కంటే పాండవులు ఎక్కువ కష్టాలు పడ్డారు. అంటే ఏంటి దాని ద్వారా కూడా వాడు ఏ పని అనుభవ పాఠాలు నేర్చుకోవాల్సింది ఎవరికి, కష్టాలు స్వప్నమే, సుఖాలు స్వప్నమే, ఎంతో స్వప్నమే, కానీ పాండవులు ఇద్దరు నేర్చుకోవాల్సిన వాళ్ళు అనుభవించే కష్టం ద్వారా వాళ్ళు అనుభవించే సఫలం ద్వారా వాళ్ళు చేసే సాక్రిఫైస్ ద్వారా ఏ పని పాఠాలు నేర్చుకోవాల్సింది అంటే భగవంతుడు నేర్చుకోవాలి. అంటే అది పాండవుల కష్టం కష్టమే కాదు అసలు వాడు, అంటే ఒకసారి భగవంతుడు కావాలని మన కష్టాలు పంపిస్తాడు, కావాలనే పంపుతాడు, అదే మనకి తెలియదు కావాలని దాని వల్ల కొన్ని పాఠాలు నేర్చుకోవాలి మనం. ఒకసారి భగవంతుడు మీకు సఫరింగ్ పంపిస్తాడు, ఏంటి భగవంతుడు ఏదో సఫరింగ్ పంపిస్తున్నాడు అని మీరు అనుకుంటారు, మీకు ఆత్మ భావన నేర్పడానికి ఆ సఫరింగ్ పంపిస్తున్నాడని మీకు తెలియదు. ఆ సఫరింగ్ ఎందుకు పంపిస్తాడంటే మీకు దేహభావంలోంచి మిమ్మల్ని కట్టించి ఆత్మభావంతో నింపటానికి ఆ సఫరింగ్ పంపిస్తాడు, అలాగే పాండవులకు పంపించాడు. అంటే నువ్వు అహంకారంతో అనుబంధం పెట్టుకోవద్దు, నీ మనస్సులోని ఇష్టాయిష్టాలతో అనుబంధం పెట్టుకోవద్దు. ప్రపంచంలో ఉన్న దోషాలన్నీ రాజద్వేషాలు ఉన్నాయి, ఈ రాజద్వేషాలు మన చైతన్యంలో లేవు, మన హృదయంలో లేవు, మన హృదయం మన స్వరూపంలో లేవు, ఈ రాజద్వేషాలు మనస్సులో ఉన్నాయి, ఇంద్రియాల్లో ఉన్నాయి, మన బుద్ధిలో ఉన్నాయి, ఇందులో ఉన్నాయి. కానీ అసలు వస్తువులు ఏమీ లేవు, రాజద్వేషాలు సూర్యుడికి చేరిక ఎలా తెలియదో, సూర్యుడికి చేరిక ఎలా ఉంటుందో తెలియదు, అలాగే నువ్వు మీలో నీ స్వరూపానికి అసలు రాజద్వేషాలు ఎలా ఉంటాయి తెలియదు, తెలియదు అసలు వస్తుంది రాగద్వేషాలు తెలియదు. మనస్సును చూస్తే రాగద్వేషాలు, ఆత్మభావంతో చూస్తే రాగం లేదు, ద్వేషం లేదు. అయితే నువ్వు ఈ సంశయాలన్నీ ఎందుకు వస్తాయి, ఏంటి అహంకారానికి వస్తాయంటే అది నువ్వు కాదు కదా, కానీ నువ్వు కాదని తెలిస్తేం లేదు, నువ్వు అనుకుంటున్నావు అది నువ్వు కాదని తెలియదానికి గురువు యొక్క వాక్యం ప్రమాణంగా తీసుకో, దాని అంతా న్యాచురల్ వస్తుంది, నార్మల్ వస్తుంది, కుటుంబ తగ్గిపోకుండా మీరు ఎందుకు తయారు చేసుకోవద్దు, మీరు ఎన్ని కాకపోయినా మీ శరీరం ఏదో రోజు చచ్చిపోతుంది. దాన్ని అర్థం చేసుకోండి, భగవంతుడు పైసలు ఎదిగి ఎదిగి చెప్తున్నాడు, మన మీద ప్రేమగా చెప్తున్నాడు, ఆప్షన్గా చెప్తున్నాడు, నువ్వు ఏమనుకుంటున్నావు అహంకారం నువ్వు అనుకుంటున్నావు, నువ్వు సంతోషం వస్తే పొంగిపోతున్నావు, దుఃఖం వస్తే పొంగిపోతున్నావు, ఈ రెండు పనులు అహంకారమే. అహంకారం నువ్వు అనుకుంటున్నావు. శాస్త్రం ఏం చెప్తే నువ్వు కాదని చెప్తాను, గురువు ఏం చెప్తున్నాడు నువ్వు కాదని చెప్తున్నావు. నీకు నువ్వు ప్రమాణం కాదు, గురువును ప్రమాణంగా తీసుకో, శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకొని అహంకారాన్ని సహజంగా చెప్తావు. ఇది వండర్ఫుల్, అద్భుతం, అపూర్వం, ఉదాత్తం, ఇన్యాక్సిడెంట్ డెత్, నార్మల్ డెత్. నువ్వు ఎందుకు జాగ్రత్తగా ప్రశాంత్ ఇష్టమై పోతుంది చచ్చిపోతున్నాను. బాగా అర్థం చేసుకోండి, నువ్వు నీ టెంట్ అంతా పెట్టుకోకు, నీ టెంట్ గొడవలు నువ్వు పెట్టుకోకు, గురువు రాత్రి ప్రమాణంగా తీసుకో. నువ్వు అహంకారం అయితే నువ్వు అహంకారం అనే భగవంతుడు చెప్పుకుండేవాడు. నీ అహంకారం కాదు కాబట్టి గురువు చెప్తున్నాడు, శాస్త్రం చెప్తాను. గురువు చెప్పిన వాక్యాన్ని అనుసరించు, గురువు చెప్పిన వాక్యాన్ని ప్రమాణంగా తీసుకో, భగవంతుడు చెప్పిన వాక్యాన్ని ప్రమాణంగా తీసుకో. భగవంతుడు నా గురువు అన్న ఆత్మ నా ఉంటే ఇవన్నీ సరి అయ్యే పదాలు. అంటే గురువు చెప్పిన వాక్యాన్ని ప్రమాణంగా తీసుకుంటే నీ పెద్ద కష్టం అక్కడ లేకుండా, పెద్ద సఫరింగ్ అక్కడ లేకుండా, పెద్ద ఇబ్బంది అక్కడ లేకుండా, నీ అహంకారానికి, నీ దేహభావనకి, నీ విష్ణుభావనకి సహజమైన చావు, సరళమైన చావు వస్తుంది. శరీరం ఉండగానే మరి నీకు పునర్జ్ఞానం కలుగుతుంది. అది నిజమైన జ్ఞానం. ఏదో సాధన చేస్తానంటే గురువు యొక్క వాక్యాన్ని ప్రమాణంగా తీసుకో. అది నువ్వు కాదు, అది నువ్వు కాదు, అది నువ్వు కాదంటే నేను నువ్వెందుకు అనుకుంటున్నావు? నీ పాపదోషం, నీ వివేక రాహిత్యం, నీ జ్ఞాన రాహిత్యం. అది ముందు భగవంతుడి వాక్యాన్ని ప్రమాణంగా తీసుకో. భగవంతుడి యొక్క వాక్యాన్ని నువ్వు ప్రమాణంగా తీసుకుంటే నీ అజ్ఞానికి సహజమైన చావు వస్తుంది. అంటే నీకు అహంకార ఈ సంశయాలన్నీ అహంకారంలోంచి వస్తున్నాయి. ఈ అహంకారాన్ని మళ్ళీ ఇక్కడ భగవాన్, ఈ అహంకారం ఎవరు, ఇది ఎవరు? నా లోపల ఒక నేను వ్యక్తం, ఒకటి నేనుగా వ్యక్తం అవుతాను. ఏదో ఒకటి నా లోపల నేనుగా వ్యక్తం అవుతాను. నేనుగా వ్యక్తమై దేహం కాదు, ఆత్మ కాదు, చైతన్యం నేను అనదు, దేహం నేను అని అనదు. అసలు మనిషివాడే నేను మనిషివాడని అనడం ఎక్కడో చైతన్యం దాకెందుకు? జ్ఞానిని జ్ఞానిన అనడం, జ్ఞాని జ్ఞానానికి ప్రతివాడు జ్ఞానిగానే కలిగేది ఉన్నదే జ్ఞాని. చైతన్యం జ్ఞాని, జ్ఞాని నేను అనదు. మనం నేను వాడకే ఇలా గాఢ నిద్రలో 4 గంటలు తప్పించి ఇంకా సంగలక్షణాన్ని నేను వాడకనే మనకి నేను దేహంపై సాధక్ష్యం. నేను కూర్చున్నాను, ఎవరు కూర్చున్నారు? నేను కూర్చున్నా, దేహం కూర్చుంది, దేహమే కూర్చుంది. ఆ దేహం ముందు అనుకుంటున్నా కాబట్టి నేను కూర్చున్నాను అనుకుంటున్నాను. నేను చనిపోతున్నాను, ఆ దేహం చనిపోయినప్పుడు ఏమనుకుంటున్నావు? నేను చనిపోతున్నాను, దేహం చనిపోతుంది కాబట్టి ఆ దేహం ముందు అనుకుంటున్నావు కాబట్టి దేహం చనిపోతుంది అనుకుంటున్నావు. నీకు చావులేదు. దే నైట్ దిస్ బాడీ నాట్ దిస్ మైండ్. ఇమోటెడ్ స్పిరిచువల్, ఇమోటెడ్ క్యాల్సియర్, ఇమోటెడ్ ఫ్రూటియర్, ఈ మ్యాథమెటికల్ యాక్యురేసీ 6, 4, 10 అది మ్యాథమెటికల్ యాక్యురేసీ. అమెరికాలో పూడంటే, ఇండియాలో పూడంటే ఈ సబ్జెక్ట్ కూడా అటువంటి ది ప్యూర్ సైన్స్. ఉన్న పదార్థం తప్పించి ఆ సాగులేని పదార్థం తప్పించి అన్ని మనం కలిపితున్నారు. అది భగవాన్ ఎంత మొత్తంగా చెప్తారు, ఎంత స్వీట్ గా చెప్తారు, ఎంత సింపుల్ గా చెప్తారు. కాంప్లికేటెడ్ వస్తువుని ఏంటి? ఉన్నది ఆత్మ, లేనిది దేహం. ఉన్నది ఆత్మ, లేనిది దేహం. లేని దేహాన్ని ఉందనుకుంటున్నాం, ఉన్న ఆత్మ లేదనుకుంటున్నాం. ఇక్కడే మనకి మాది ప్రారంభమవుతుంది, కాంప్లికేటెడ్ ప్రారంభమవుతుంది. అది సబ్జెక్ట్ మీకు ప్రాపర్ అండర్స్టాండింగ్ అవసరం. ఆధ్యాత్మికంగా మీరు అభివృద్ధిలోకి రావాలంటే మీ ఇంట్లో రూపాయలు పెట్టుబడి కాదు, మీ అవగాహన మీ పెట్టుబడి, మీ ఆలోచన మీ పెట్టుబడి, మీ మంచితనం మీ పెట్టుబడి, మీ వివేకం మీ పెట్టుబడి, మీ ప్రవర్తన మీకు పెట్టుబడి. భగవంతుడి యొక్క కృప మన మీద అని ఎప్పుడు మనకి గుర్తుంటే అవగాహన చేసుకునే బుద్ధిని ఇస్తాడు మనకి. ఆ సబ్జెక్టు ఉన్నదైనట్టుగా అవగాహన చేసే బుద్ధి మనకు వస్తానంటే ఆయన కృప మన మీద ఉన్నట్టే ఆ సంశయాలన్నీ, సందేహాలన్నీ అహం వృత్తికి వస్తున్నా, అహం స్ఫురణ కావటం లేదు. అహం వృత్తి అంటే అయాన్సో, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను హిందువుని, నేను మామూలుని, నేను ప్రాణ కులస్థుణ్ణి, వాళ్ళని జాతి వేస్తుంది. అయ్యా నువ్వు కాణిజానితో తాదాత్యం పొందడం అయాన్సో. మనం కాణిజానితో తాదాత్యం పొందే అహం వృత్తి. మనం ఏదిగా ఉన్నామో అలాగే మనం స్ఫురింపు చేసేది అహం స్ఫురణ. మనం ఏదిగా ఉన్నామో అది మన ఎరుపులో ఉండేది అహం స్ఫురణ. అహం స్ఫురణ వేరు, అహం వృత్తి వేరు. నువ్వు కాణిజాన్ని ఏది కాదో దాంతో తాదాత్యం చెందింపు చేసింది అహం వృత్తి. దాన్ని అహం భావన అంటారు. అహం భావనని భావనా బలం చేత నశింపజేయచ్చు. భావనా బలం అంటే మీ ఇష్టదేవతమైన 24 గంటలు మీ మనస్సును ఇష్టదేవతమై పెడితే, లేదా ఒక మంత్రమై పెడితే, లేదా అరుణాచలమో రాముడో కృష్ణుడిని ఇష్టదేవత మీద 24 గంటలు మీ మనస్సును పెట్టక ఏకాగ్రత కనుక మేము సాధిస్తే అదే మీ జీవిత సర్వస్వం. నువ్వు ఏ ఈశ్వరునైతే, ఏ దేవతా పురుషునైతే ఆరాధిస్తున్నావు అక్కడ 24 గంటలు మీ మనస్సు అక్కడ నిలబడతా అంటే ఆ ఏకాగ్రత వల్ల, ఆ స్మరణ వల్ల ఆ పవిత్రత వల్ల కూడా అహం వృత్తి నశిస్తుంది. భావనా బలం అంటే మీ ఇష్ట దేవత మీద నిరంతరం మీ మనస్సు నిలబడి ఉండటమే భావనా బలం. ఆ భావనా బలం వల్ల కూడా అహంభావం నశిస్తుంది. మా ప్రహ్లాదులు ఎటువంటి భావనా బలం కొంతమంది మనుషులకు రోత ఉంటుంది, ప్రతిదండి రోత కింద ఉంటారు. అలా రోత కింద ఉండదు. ప్రపంచంతో ఇష్టంగా ఉండు, ప్రపంచాన్ని ప్రేమించు, ప్రపంచంతో దాయిష్టంగా ఉండు. జంతులు 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 ఒక పెద్ద మనిషి ఎలా ఉంటాడు, నువ్వు ప్రపంచంతో ఎలా ఉండు, పంచిపోతాయి చోట ఎలా ఉండు. కనిపిస్తున్నటువంటి ప్రపంచ రూపంలో నా భగవంతుని, భగవంతుని ప్రపంచ రూపం కింద కనిపిస్తున్నాడు. భగవంతుని మేనేజ్ చేస్తే ప్రపంచానికి ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ లేదు. స్వతంత్రమైన సత్తాలు ప్రపంచానికి ప్రపంచంగా ఆధారంగా ఉన్నాడు భగవంతుడు కాబట్టి దీనికి సత్త నేను ఉన్నట్టు కనిపిస్తాను. అంటే ప్రపంచంతో భగవంతుడితో ఎంత మర్యాదగా ఉంటావో భగవంతుడితో ప్రపంచ ప్రపంచం కూడా భగవంతుడి యొక్క మరొక రూపం కాబట్టి ఆ ప్రపంచంతో కూడా మర్యాదగా ఉండు, వినయంగా ఉండు. జంతులు జంతులు జంతులుగా ఉండు. మీరు ప్రకృతితో జంతులుగా ఉండాలి, భూమితో జంతులుగా ఉండాలి, సమాజంతో జంతులు జంతులుగా ఉండాలి, అగ్నిగా ఉండదు. ప్రేమగానే ఉండదు, కోరకంగా ఉండదు, ప్రపంచంతో కోరకంగా ఉండదు. జంతులు జంతులు జంతులుగా ఉండండి. జంతులకి నేచర్, జంతులకి సొసైటీ, జంతులకి వ్యక్త, జంతులకి వాతావరణం. గాంధీ గారు అన్నారు, ఏ విషయాన్ని ఏదున్నా తెలివితేటలున్నా ధనం ఉన్నా అది చదువు ఉన్నా ఏదన్నా సద్వినియోగం చేస్తేనే మీరు జంతులున్నాను. సద్వినియోగం చేసేవాడు సహజమైన లేదవుతారు. మీరు ఏదైనా భగవంతుడు ఏదైనా ఇచ్చాడనుకోండి, అది మీరు సద్వినియోగం చేస్తారని. సద్వినియోగం చేసిన వాడు సహజంగానే ఏదవుతాడు. కృత్యమంగా నాలుగు పండు మొగ్గేసినట్టు మొగ్గేస్తాను కదా. మీకు భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేస్తానంటే సహజంగానే పెద్ద ప్రయత్నం అక్కడ కానీ నువ్వు యోగి అవుతావు. కృష్ణుడు చెప్పాడు అర్జునుడు, అర్జునాన్ని యోగుడు కా, ఎలా యోగి అవుతావు? సద్వినియోగం చేస్తే భగవంతుని ఏ గుర్తిస్తా గుర్తి నువ్వు సద్వినియోగం చెయ్యి. లోకంతో అన్నిటితో సమాజంతో ప్రకృతితో అందరితో జంతులు 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 జంతులుగా ఉండు. పంచభూతాలతో జంతులుగా ఉండు, సమాజంతో జంతులుగా ఉండు. ఈ భూమి మీద జరిగి భూమితో కూడా జంతులుగా ఉండు. మీరు సాగు వచ్చినట్లు చిరాక పడక దాంతో కూడా జంతులుగా ఉండు. మొత్తం ప్రదేశంతో జంతులుగా ఉండు. మీరు దయించే మీ బడక ఏం చేస్తారు? జంతులకి రేసే జంతులకి సొసైటీ జంతులుగా ఉంటే ఈశ్వరుని కొట్టకు నువ్వు పాత్రలవుతావు. ఈశ్వరుని దయని వ్యక్తి మీద వర్షం చూసినట్టు కురుస్తుంది. మీరు అంటున్నారు ఎవరి దేహం వచ్చిందనుకోండి, నా పూర్వకర్మ కారణం అంటున్నారు. బోడధర్మని ఏదో కర్మ చేసుకుంటే నాకు ఈ శరీరం వచ్చిందంటున్నారు. మరి అసలు నా కర్మ ఇంటికి వచ్చింది, మొట్టమొదటి దేహం రాకముందు అసలు నా కర్మ ఇంటికి వచ్చింది. మరి దేహం వస్తే కర్మ చేస్తే మరి ఆ కర్మ ఇంకో కర్మకు ఉపయోగపడుతుంది అనుకోండి ఇంకో దేహానికి. అసలు దేహం లేనప్పుడు మొట్టమొదటిలో నాకు కర్మ ఇంటికి వచ్చింది. అంతేకాదు గౌరవం ఏమంటాడంటే అటువంటి గౌరవంలోకి వెళ్ళకూడదు. నీ కర్మ ఎప్పుడు ప్రారంభమైందని ప్రారంభం, నీకు జ్వరం వచ్చింది, ఆ జ్వరం తగ్గించుకోవడానికి చూసుకో. ఎప్పుడు శనివారం ఇంటికంటే ప్రారంభమైందో పొద్దున్న తగ్గించడం ప్రారంభమైంది, జ్వరం ఆ గొడవ వద్దు. నీకు మీకు జ్వరం వచ్చింది, వచ్చిన జ్వరం తగ్గించడానికి చూసుకో. మీకు జబ్బు చేసింది, ఆ వచ్చిన జబ్బు తగ్గించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయి. అని శనివారం వచ్చిందా శుక్రవారం వచ్చింది జబ్బు అనవసరం, దాని గురించి చెప్పిందే నీకు ప్రయోజనం లేదు. అంటే అధికారి నువ్వు ప్రశ్నించుకోవాల్సిందంటే కర్మ వచ్చింది, కర్మ వచ్చింది ఏంటి, కర్మ ఎవరు అనుభవిస్తున్నారు, ఎవరికి వచ్చింది, చైతన్యానికి వచ్చిందా, నువ్వు చైతన్యానికి, చైతన్యానికి కర్మ వచ్చిందా, ఆత్మకి కర్మ ఉందా, గారెంటర్ ఎవరికైనా కర్మ ఉందా, చైతన్యానికి ఏమైనా కర్మ ఉందా, అని ఈ కర్మ ఎవరికి వచ్చింది, దేహము లేని నేను తలంపే అని చెబుతాడు. నేను కర్మ అనిపిస్తున్నాను, వాడికి చేస్తే కర్మలే. కర్మ అనుభవించేవాడు దేహగతమైన బుద్ధి, దేహగతమైన నేను. ఆ దేహగతమైన నేను నశిస్తే సంచితం లేదు, ఆదాము లేదు, ప్రారంభం కూడా లేదన్నారు. దేహగతమైన లేనప్పుడు ప్రారంభం కూడా లేదన్నారు. అది మీకు పక్కకొడుకు వచ్చింది కదా, మీరు బాధపడుతున్నారు. చూచేవాడు కదా, చూచేవాడు వాడు బాధపడుతున్నారు. చూచేవాడు పొందే ప్రారంభం దేహగతమైన లేని లేని వాడిని చూస్తే ప్రారంభం చూచేవాడు పొంద, కానీ అక్కడ లోపల ప్రారంభం లేదు. ప్రారంభం అనిపించడానికి దేహగతమైన లేనండి. వాడు ప్రారంభాన్ని చేస్తున్నాను చూచేవాడు అనుకుంటున్నాడు, కానీ వాడు అనుకోవడానికి అక్కడ లేదు. నేను ప్రారంభాన్ని చేస్తున్నాను చైతన్యం అనుకో, చైతన్యం దేహం మీకు జ్ఞాని చైతన్యమై ఉన్నాడు, జ్ఞాని బ్రహ్మమై ఉన్నాడు, జ్ఞాని ఈశ్వర స్వరూపాన్ని పొందున్నాడు. నేను కర్మ అనుభవిస్తున్నాను అనుకున్నాడు అక్కడ లేడు కదా, ఈ కర్మ కూడా అక్కడ దేహం మరణించేటప్పుడు నేను మరణిస్తున్నాను ఎవరైతే అనుకుంటున్నారు వాడు తప్పనిసరిగా పునర్జన్మ వస్తుంది. చనిపోయిన వాడు పుడతాడు, పుట్టిన వాడు చనిపోతాడు. కానీ దేహగతమైన లేని లేని వాడికి నేను చనిపోతున్నాను అనుకో, వాడు దేహం పోయినప్పుడు అనుకోడు నేను ఉన్నానా అని తెలుస్తూ ఉంటుంది. అదే అమృత స్థితి, అదే మోక్ష స్థితి, అదే శాశ్వత స్థితి, అదే శాశ్వత శాంతి. వాడికి భూమి మీదకి రావక్కర్లేదు. ఈ వలయంలోకి, ఈ జన్మ మరణ విష చక్రంలోకి, ప్రవాహంలోకి వాడు రావక్కర్లేదు. ఎవరు దేహం చనిపోయినప్పుడు కూడా దేహం పోయినా నేను ఉంటున్నాను కనుక వాడు అనుభవంలోకి వస్తే మనం పాడైపోవడానికి కారణం జీవితంలో ప్రతి క్షణం ఉద్రేకానికి గురవటం. ప్రతి చిన్న విషయానికి ఉద్రేకం వచ్చేస్తాను మనకి, అది మన పతనానికి గుర్తు. ప్రతి చిన్న విషయానికి మనకు ఉద్రేకం వస్తుంది, మనకు ఆలోచన లేదని అర్థం, ఉద్రేకం లేదని అర్థం, అవగాహన శక్తి, అవగాహన చేసుకునే శక్తి కొనబడిందని అర్థం. ప్రతి చిన్న విషయానికి ఉద్రేకం పెడకండి. సరే మీకు ఇంకొక అడిగిన పేచీలు వస్తాయనుకోండి అనుకోండి, 10 రోజులు మౌనంగా ఉండండి. 10 రోజులు మౌనంగా ఉంటే వేడి తగ్గుతుంది. వేడి తగ్గిన తర్వాత ఆ మాట మంచి మాటలు వస్తే పరిష్కారం కూడా ఉంది. మీకు కోరిక ఏదైనా పెంచులు వచ్చేది మీకు గంటలకు పరిష్కారం చేసేసుకుందాం అనుకోవద్దు. ఇంకా వేడి చల్లారి డబ్బులు ఎన్నీళ్ళు కాచుకున్న వాళ్ళందరూ ఏం చేస్తారు? పూర్తిగా చల్లారని కాముతారు. వేడి పెట్టి లాగేది. అదే మీకు కోరిక ఏదైనా అభిప్రాయం వచ్చేయండి. కొందరు కొందరిగా పరిష్కారం చేసేసుకుందాం అనుకోకండి. ఒకరి చోటు కోరిక వచ్చినా, మీకు అత్తగారికి మాంగారికి వచ్చినా, అత్తగారికి కోళ్ళకి వచ్చినా అహంకారం నుంచి ఏదో సమస్య వస్తూ ఉంటాయి. వస్తే సమస్యలని అహంకారం నుంచి ఏదో సమస్య రాకుండా ఉండదు. ఆ సమస్యను పరిష్కారం చేసుకోవడానికి మీరు కంగారు పడకుండా 10 రోజులు టైం తీసుకోండి. ఒక దీన్ని తెలబడతారో, ఆళ్ళు తెలబడతారో, అప్పుడు వాళ్ళకి ఆలోచన ప్రారంభమవుతుంది, మీకు ఆలోచన ప్రారంభమవుతుంది. అప్పుడు మీకు తెలియచేట పెరుగుతాయి, ఆడకు తెలియచేట పెరుగుతాయి. ఉద్వేగంగా ఉన్నప్పుడు సమస్యను పరిష్కారం చేసుకున్న ప్రయత్నం చేస్తే తెలియటం కానీ సక్సెస్ అవ్వదు. ప్రతి వాడికి నేనున్నాను సంగతి నాకు తెలుసు. మీరున్నారని నేను చెప్పాలండి. మీరున్నారని నేను అడుగుతాను, మీరేమంటారు? ఉన్నామంటారు. అంతేకాని ఒకసారి 2 నిమిషాలు ఆగండి, అర్థం చూసుకొని చెప్తా ఉంటారా? మనం ఉన్నామని కంటే మనకు తెలుసు. ఆ ఉన్నది ఎవరో చూసుకోవటం, ఆ ఉన్నది ఎవరో నేర్చుకోవటం, ఆ ఉన్నది ఎవరో తెలుసుకోవటం మర్చిపోయి దాన్ని విడిచిపెట్టి దృష్టి అంతా తిరుగుతున్నాం. ఎంత మాయిది అంటారు పొంది. మనం ఉన్నామని కనుక మనకు తెలుస్తాను. ఆ ఉన్నది ఎవరో మనకు తెలియకుండా చెప్పి విడిచిపెట్టేశాం. అలా ఫండమెంటల్గా మనం అందరం చేస్తున్న పొరపాటు ఇదే. ఇది వదిలేశాం. ఎవరేసి దేవుడని, అదని, ఇదని, అక్కడని, ఇక్కడని ఎలా తెలుస్తాం? భూమి చుట్టూ తిరిగి వస్తుంది. దేవుడు లేదని చెప్పేవాడు ఉన్నాడు, కానీ నేను లేదని చెప్పేవాడు ఎవడు లేదు. మనం ఉన్నాం సంగతి మనకు తెలుసు, కానీ ఉన్నది ఎవరు మనకు తెలియట్లేదు. ఇక్కడ విచారణ, మన విచారణకి ఇది కేంద్రంగా తెచ్చుకోవడం మానేసి ఆదుడని, ఈజుడని, ఆ దేవుడని, ఈ దేవుడని, ఆపునేవని, ఇదని, అదని ఇంకా అలాగే ఫారెస్ట్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా మంచి జనం తెలుసు, ఇంకో మంచి జనం శరీరం వస్తుంది కదా, ఇంకో మంచి జనంకి శరీరం వస్తుంది కదా. మరి ఆ శరీరం కొన్ని కాదు చనిపోతుంది కదా. ఏం దిశ్యుడు పాస్ అవ్వదు. ఏమిటే మొత్తం సమస్తం కాలప్రవాహంలో కొట్టుకుపోతాయి. ఈ దిశ్యుడు పాస్ అవ్వదు. నువ్వు నిద్రపోవు, నువ్వు కాదు కదా. కాలప్రవాహంలో కొట్టుకుపోతుంది. నీ శరీరం కూడా నువ్వు కాదు. నీ శరీరం నువ్వు కాదు కాబట్టి కాలప్రవాహంలో అది కొట్టుకుపోతుంది. మనం మాట్లాడితే నేను, 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 ఆ నేను వాడితే ఏంటి ఉపయోగపడిపోయింది? పౌరధర్మంలోంచి వచ్చేసింది అలవాటు. నీకు వేళ కొత్తగా వచ్చింది కాదు. నేను నేను ఎలా చెప్పాను, నేను ఎలా చేశాను, ఎలా చేశాను. ఈ మధ్య ఆడో చెప్పాడు, 10 చెరువులు తగ్గించండి, 10 చెరువులు నేను తగ్గించాను, నేను తగ్గించాను. ఈ గోడ ఇలాగ 11 చెరువులు పక్కన నేను పడ్డాడు. ఈ నేను ఆ నేను చేయటం ప్రసన్న నెరవేర్చింది. అది దీని అర్థం ఏంటంటే నువ్వు ఏదైనా మంచి చేసినా చెప్పొద్దాను. మంచి చేసినా చెప్తే నీకు చివరికి ప్రసన్న పెరుగుతుంది. మన స్వార్థం లేకుండా పనిచేసే వాళ్ళందరూ ఆంజనేయ స్వామిని ఆదర్శంగా పెట్టుకోవాలి. ఆంజనేయ స్వామి రాముడు పని తప్పించి ఆయన చుంట పని గురించి ఎప్పుడు ఆలోచించరు. ఆంజనేశ్వరుని శ్వేతమని చూసి వస్తాడు రాముడి దగ్గర. మనం అయితే ఏం చేశాం తప్పు? రామ నేను శ్వేతను చూశానంట. ఆంజనేశ్వరం అంటే నేను వాడకుండా రామ శ్వేత చూడబడింది అన్నాడు. ఏం చూశానని చెప్పలేదు. రామ శ్వేత చూడబడింది అంటే నేను చూశాడని అర్థం చేసుకోవాలి. అంతకు నేను ఉపయోగించలేదు. అంటే శ్వేతను ఆచార్య చూడబడిందంటే నీ జరిగే కారణం నేనని మాట ఉపయోగించకుండా అర్థం రాముడికి విషయం అర్థం ఏదైతే మనకి విషయం సున్నది క్రియేట్ ఈ సది నేను వచ్చేస్తే ముందు తర్వాత ఏం చెప్తాడంటే కొన్నాడు. ఆ వాక్యంలోని పొందిక, వాక్యంలోని అందం, షార్ట్ సెంటెన్స్, సింపుల్ సెంటెన్స్, బ్యూటిఫుల్ సెంటెన్స్, వండర్ఫుల్ సెంటెన్స్, ఒకే వాక్యం శ్వేత చూడబడింది. ఎవరు చూస్తేనే చూడబడింది. అంటే ఇన్ఫర్మేషన్ రాముడికి వచ్చేసి ఏకరేశాలు ఎందుకు ఎన్ని మనస్సు నేను ఏది మీకు మనస్సే నేనుగా వ్యక్తం అవుతుంది. ఆ మనసు ఎవరైనా ప్రశ్నించినప్పుడు అసలు మనసు నేనే లేదు ఉందని అనుకుంటున్నారు కాబట్టి దాన్ని ప్రశ్నించు. ఎవరైనా ప్రశ్నించినప్పుడు దాని మూలంలో అది వెళుతుంది. దాని మూలం చూచినట్టు మరుక్షణంగా అది నశిస్తుంది. అది నశిస్తే అది నువ్వు అయితే నువ్వు నశిస్తావు. అది నువ్వు కాదు కాబట్టి అది నశించిన నేను అనుభవించు. నేను బ్రహ్మను కాదు, నీ స్వరూపం నేను మనస్సు యొక్క మూలంలోనే నిజమండి. ఆ నిజమప్పుడు నీకు స్వరూపంలో వ్యక్తమవుతుంది. అదే పరమస్థితి, అదే చివర స్థితి, అదే నీ కడసారి జన్మ అనుభవం నీకు వచ్చినప్పుడు. అంటే నువ్వు ఉన్నావు సంగతి నీకు తెలుసు, కోర్టు వారికి చెప్పక్కర్లేదు. భగవద్గీత చెప్పాలని మీరు ఉన్నారని సంగతి మీరు తెలియాలని, భగవద్గీత చెప్పక్కర్లేదు మీరు ఉన్నారని సంగతి మీకు తెలుసు. మాయలు ఇక్కడ పడతాం, మనం ఉన్నామని సంగతి మనకి తెలుసుండే, ఉన్నది ఏదో తెలుసుకోవడం మానేసి దేవుని చూడాలి, అక్కడ చూడాలి, ముక్కు చెవులు మనసు పెట్టాలి, ఇక గురువుల దగ్గర మనసు పెట్టాలి, ఇలా కూర్చోవాలి, అలా కూర్చోవాలి, తెలిపే చేసుకోవాలి, ఇటుకి తెలిపే చేసుకోవాలి, మామూలు తెలిపే చేసుకోవాలి, ఆశ్రమం కూర్చోవాలి, దండలు ఎక్కట కలిపి మొదలు పెడుతుంది అక్కడ మొదలవుతుంది కనుక ఇటు తెలిపే చేసుకోవాలి. అసలు తలుపు పెడితే కోపం లాపడానికి ఆడిస్తా ముక్కు అయిపోతాడు, ఆ ధ్యానం అంతా చెడిపోతుంది, తలుపు కొట్టారంటే కోపం వచ్చి అడ్డు కొట్టడం అయిపోతాడు. అంటే అంత గొప్పగా ధ్యానం చేస్తున్నాడనమాట. దేవుడు నువ్వు ఉన్నా, నువ్వు ఉన్నా లేదా ఉన్నావు, ఆ ఉన్నదేదో నీకు తెలియదు, దేవుడు చేసుకుంటాను, దేవుడిని చేసుకుంటాను, రోడ్డు మీద పడతాను, మళ్ళీ అక్కడి నుంచి పూసలు దాంట్లో అక్కడికి దళిలో కూర్చోడు, తలుపు వేసుకోవడం, మళ్ళీ దానికి ప్రత్యేకానికి అది పూజ కలిగి అక్కడికి మరీ స్నానం, అక్కడికి ముక్కు చివర పెట్టాలా మనసు, దగ్గరే పెట్టాలా మనస్సు, ఎక్కడ పెట్టాలి మనసు ముక్కు చివర, ఇది కలిపోతుంది కలిగి ముఖ్యంగా ఎంతమంది అయినా కాలిపోతుంది, ముక్కు చివర పెట్టాలా లేదా భూమి మధ్యలో పెట్టాలా, అక్కడ పెట్టాలా ఇక్కడ పెట్టాలా, ట్రైనింగ్ ఆడేసి నెలలు ట్రైనింగ్ దొరికితే ముక్కు చివర పెట్టాలా, అంటే ముక్కు చివరి మనస్సుని పెట్టి ధ్యానం చేసుకోండి చెప్తారు మనకి. అంటే ఏకాగ్రత కోసం అలా చెప్పారు మన పెద్దవాళ్ళు, ముక్కు చివర, ముక్కు చివర భూమి మధ్యలో ఎక్కడ చూడడం మనస్సు నిలబెట్టి ధ్యానం చేసుకోమని చెప్పారు. ఇందుకు ఏకాగ్రత కోసం అది మంచిదే. ముందు అక్కడ నువ్వు ఉన్నావా సంగతి నీకు తెలిసి ఆ ఉన్నదేంటి తెలుసుకోవడం మానేసి ముక్కు కొడవకు మన మన ధ్యానం కొడుకు ఇలా వచ్చేస్తున్నాం, పతనాన్ని పోతున్నాం, క్వాలిటీ తగ్గిపోతున్నా. అది నీ మనసుకి ఏకాగ్రత కలగడం కోసం ముక్కు చివరు చూసుకోమని చెప్తున్నారు మీరు పెద్దలు. అలా చెప్తున్నారు ఉపాసన, అదేంటది ఉపాసన అంటే భగవంతుని తెలుసుకోవడానికి ఏకాగ్రత కావాలి కాబట్టి ఉపాసన కోసం ముక్కు చివరి పెట్టు, భూమి మధ్యలో పెట్టు, అక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు, నువ్వు మనసును అక్కడ మీద పెట్టు, లేదా కొండ మీద పెట్టు, అక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు, రూపం మీద పెట్టు, రకరకాలుగా చెప్తున్నారు. నేను కాదంటే భగవాన్ ఎన్ని ఖండించడం లేదు, అది సరిపూర్తి చేయడానికి వచ్చాడు కానీ ఖండించడానికి రాలేదు, ఇవన్నీ ఖండించడం లేదు. అసలు ఫండమెంటల్గా నువ్వు ఉన్నావని సంగతి తెలుస్తాను, నువ్వు అది ఏంటో తెలుసుకుంటే మనసు ఎలా పడ్డామా. అంటే నువ్వు నీ మనస్సును తీసుకెళ్ళి అక్కడ పెట్టేవాడు, నీ మనస్సు ఎవరిని ప్రశ్న చేసుకుంటావు, నీ మనస్సును తీసుకెళ్ళి ముక్కు చివరి పెట్టే బదులు నీ ముక్కు చివరి పెడితే నీ మనస్సు ఎవరు, ఆ లోపల మనస్సులో ఏం జరుగుతుందో ముందు చూసుకోను, విచారణ చేసి తెలుసుకుని అవి తీసుకుని తీసుకోవడానికి రావడం విడుదల పొందడానికి ప్రయత్నించండి. అంటే నువ్వు కన్నా పడకు, నీ మనస్సును నిత్యుడిగా చేసుకో, నీ మనస్సు చేత మనసునే తొలగించుకోవాలే, నీ మనస్సుని మచ్చిక చేసుకో, నీ మనస్సుని స్వాధీనం చేసుకో, నీ మనస్సునే సహాయంగా తీసుకుని నీ మనస్సును దేవించు. నీలో మంచి గుణాలు చెడ్డ గుణాలంటే నీ మంచి గుణాలను, నీలో మంచి గుణాలను సహాయంగా తీసుకుని చెడ్డ గుణాలను దేవించు. భగవాన్ ఏం చెప్తున్నారంటే జ్ఞానం మాట అటించు, మోక్షం మాట అటించు, సత్యం మాట అటించు. నువ్వు ఆ సత్యాన్ని దర్శించాలి, ఆ సత్య అన్వేషణ నీకు లేదనుకో, ముమోక్షత్వం నీకు లేదనుకో, ఆ జిజ్ఞాసం నీకు లేదనుకో, మొత్తం నువ్వు అన్న సంస్కారం జీవించిన నీ జీవితం అంత కూడా ఒంటి లేని సుమారు సమానం. అంటే సాధన యొక్క ప్రయోజనం ఉంటే దేహభావన తగ్గుతూ ఉండాలి, ఆత్మభావన పెరుగుతూ ఉండాలి. అలా పెరుగుతుంటే నువ్వు సాధన కరెక్ట్గా చేస్తున్నట్టు గుర్తు, అది నిజమైన సాధన నాకు. అందుకని రోగం అవుతుంది మందు అవుతుంది కదా, ఉపరాధం ఉంటే రోగం తగ్గదు. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఈ క్రీస్తులు క్యాన్సర్ వాళ్ళు